సో కొత్త వాళ్ళకి వెల్కమ్. చాలా మంచి క్లాస్ మిస్ అయ్యారు, ఏం పర్లేదు, టెన్షన్ పడకండి, రికార్డ్ అయిపోయింది, మెటీరియల్ కూడా రెడీగా ఉంది, యూ కెన్ డౌన్లోడ్. సో పొద్దున మనం తెలుసుకుంది ఏంటంటే సరెండర్ అవ్వడం, ఎలా సరెండర్ కావాలి. అన్ని సమస్యలు మీ మించి సాధ్యం కాదు, అన్ని మీరే పరిష్కరించుకోలేరు. కొన్ని సమస్యలు మీ ద్వారా సాధ్యమవుతాయి, కానీ కొన్ని మీ మించి కాదు. అప్పుడు ఏం చేయాలి, మీరు మీకంటే ఉన్నతమైన చైతన్యానికి మీరు సరెండర్ కావాలి. ఆ ఉన్నత చైతన్యం ఉందా లేదా అనే సందేహం ఉంటుంది కాబట్టి ఆ ఉన్నత చైతన్యం యొక్క ప్రతిరూపమే ఈ శరీరం. ఈ శరీరం వల్ల ఉన్న బాధ ఏదైనా కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, ఆ సమస్యనే, ఆ ఉన్నత చైతన్యమే ఆ సమస్య రూపంలో మన దగ్గరకు వచ్చింది. దైవాన్ని డైరెక్ట్ మీరు దర్శించలేరు కాబట్టి దైవం మారు వేషంలో వచ్చి మిమ్మల్ని పరీక్ష చేస్తాడు అనుకోండి. సో ఏదో సమస్య ద్వారా మీ దగ్గరకు వస్తాడు. కాబట్టి ఆ సమస్యకే మీరు ఆధీనమైతే, ఆ సమస్యకే మీరు సరెండర్ అయితే, నేను చెప్పినట్టు చేస్తే డెఫినెట్ గా మీకు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎలాంటి సమస్యకైనా చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. ఎంతవరకు మీకు ఇబ్బంది అంటే మీ అహంకారం శూన్యమయ్యేంతవరకే. వన్స్ అహంకారం శూన్యమై పూర్తిగా సరెండర్ అయిపోయారా, అదిరిపోయేలాగా ఉంటుంది. ఆ కష్టంలో కూడా చాలా సులభంగా ఈజీగా ప్రవహిస్తారు పరమాత్మ వెంబడి. సో పరమాత్మ మీకు తోడుగా ఉంటాడు. వన్స్ సరెండర్ అయ్యాక తోడుగా ఉండి ఒక చిత్ర విచిత్రంగా మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటాడు, విస్తరిస్తూ ఉంటాడు. టర్నింగ్స్, అప్స్, డౌన్స్ అన్ని సరదాగా ఉంటుంది లైఫ్. థ్రిల్లింగ్ గా ఉంటుంది లైఫ్, అడ్వెంచరస్ గా ఉంటుంది. ఫస్ట్ లో కొద్దిగా భయం భయమే అయినా కూడా తర్వాత తర్వాత ఎలా ఉంటుంది, ఎలా క్లాస్ చెప్పావు, ఇంత దగ్గర ఎలా క్లాస్ చెప్తాను, ఏం జరుగుతుంది, పరువు పోతుందా, ఉంటుందా, ఏమొస్తుంది, ఇట్లా టెన్స్ గానే ఉంటుంది. దాంట్లో మీరు ప్రవహించగలితే ఇంత దగ్గరలో ఇలాంటి దాంట్లో కూడా అదిరిపోయే క్లాసు నడుస్తుంది. ఇప్పుడు ఒక 3 డేస్ నుంచి ఇంత దగ్గరలో చెప్తున్నాను హాయిగా. సో ఇట్లాంటి ఎన్నో ఉంటాయి, థ్రిల్లింగ్ గా ఉంటుంది, కానీ చాలా అద్భుతంగా దైవం తీసుకెళ్తూ ఉంటాడు. ఆ దైవం తోడుంటే, సో తోడు ఎప్పుడో వస్తాడో మీకు తెలుస్తుంది క్లియర్ గా. మీరు సరెండర్ భావంలో ఉన్నారా లేదా మీరే నడిపిస్తున్నారా, మీలో మీరు బాడీలో ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లో అర్థం కాకపోవచ్చు, మీరు చేస్తూ చేస్తుంటే మీకే తెలుస్తుంది నేను ఏ స్థితిలో ఉన్నాను, నాకు నేను నడిపిస్తున్నాను, సరెండర్ అవుతున్నానా, సరెండర్ అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ మీకే తెలుస్తాయి అనుభవపూర్వకంగా. ఓకేనా? సో సరెండర్ కంపల్సరీ మీరు కావాల్సిందే కొన్ని సమస్యలకు. అందుకే మీరు చిత్ర మినిమం మూడు రకాల పాత్రలు వేయాలి. పెద్దవాళ్లుగా ఉండాలి, సమంగా ఉండాలి, చిన్నవాళ్లుగా ఉండి ఉన్న దైవానికి అంకితం కావాలి. ఓకేనా? 3 రకాల సమస్యలు వస్తాయి. కొన్ని చిన్నవి సమస్యలు మీకు మీరు డీల్ చేయగలుగుతారు, కొన్ని మీరు మీకుతో సమానంగా ఉంటాయి. సమానంగా ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా డీల్ చేస్తే మీరు దాన్ని కూడా పరిష్కరించుకోగలుగుతారు. కానీ కొన్ని మీకంటే హయ్యర్ గా ఉంటాయి, ఆ హయ్యర్ సమస్యలు మాత్రం మీ అంతటి మీరు పరిష్కరించుకోలేరు. అలానే మీరు నిద్రపోతే మాత్రం సమస్యల పరిష్కారం జరగదు. మీరు యాక్టివ్ గా ఉండాలి, కానీ ఏమి చేయకుండా ఉండాలి. వాడు యాక్టివ్ గా ఉన్నాడు, ఏం చేయకుండా ఉన్నాడు. అందుకే దానంతటదే ఒక ప్రక్రియ జరిగింది, దానివల్ల ఒక అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నాడు ఫిట్స్. సో అక్కడ కూడా యాక్టివ్ గా ఉన్నాడు, కానీ ఏం చేయకుండా యాక్టివ్ గా ఉన్నాడు. అలా గమనిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, పరమాత్మ ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఎట్లా తీసుకెళ్తాడు నన్ను, ఈ సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది, ఈయన ఎలా తీసుకురాగలుగుతాడు పరిష్కారం, నాకు సాధ్యం కానీ పరిష్కారం ఈయనకి ఎలా సాధ్యం. ఇట్లా మీరు యాక్టివ్ గా ఉండి ఇన్వాల్వ్ అయ్యి చూడాలి. ఎందుకంటే మీ టార్గెట్ ఏదో అక్కడ దైవం దగ్గర చేయడం కాదు. ఆ వెళ్తూ దారిలో నదిలాగా ఏది చెరువులాగా ఉన్న మీరు నదిలాగా మారుతారు. కట్టాలని తెంపుకొని ప్రవహిస్తూ ఉంటారు. మీ నమ్మకాలు అభిప్రాయాలు అన్ని వదిలేసి డోర్లను ఓపెన్ చేసి ప్రవహిస్తూ ఉంటారు. చెరువులాగా ఉన్నా నదిలాగా మారుతారు. మారి మెల్లమెల్లగా సముద్రమే మీరైపోతారు. సో దైవంతో ప్రయాణం చేస్తుంటే మీరు నది వెళ్లి సముద్రంలో కలవడం కాదు, నదే సముద్రంగా మారుతుంది. అంటే అలా విస్తరిస్తూ విశ్వ మొత్తం సముద్రమే అయిపోతుంది. సో జీవాత్మనే ఆత్మలో కలవదు, ఆత్మలో కలవడం కాదు, జీవాత్మనే ఆత్మగా మారుతుంది ఫస్ట్. అప్పుడు జీవాత్మ ఆత్మ ఏకమైపోతారు, ఇక విభజనే లేదు. తర్వాత ఆత్మ విస్తరిస్తూ పరమాత్మలో పరమాత్మగా మారుతుంది. సో ఆత్మనే పరమాత్మగా పరివర్తన చెందుతుంది, జీవాత్మనే ఆత్మగా పరివర్తన చెందుతుంది. సో ఆ స్థితికి మీరు చేరాలి. ఫస్ట్ లో మాత్రం దైవం దగ్గర చేరి ఏదో కోరికలు తీసుకుని వస్తారు. అలా వెళ్తూ ఫైనల్ గా విస్తరిస్తూ మీరే జీవ ఆత్మగా మారుతారు, మీరే పరమాత్మగా పరివర్తన చెందుతారు. అప్పుడే మీకు శాశ్వతమైన ముక్తి లభిస్తుంది. ఒక ధ్రువతారలాగా ఉంటారు. సరే అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు మనకు వద్దు. సో ముందు అక్కడికి ఎలా చేరాలి, ఎలా స్థితికి చేరాలనేదే తెలుసుకోవాలి. సో ఇప్పటివరకు మీరు తెలుసుకున్న స్థాయిలో ఏంటంటే శారీరక స్థాయిలో సమస్య వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి అది తెలుసుకున్నారు, మానసిక స్థాయిలో సమస్య వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో అది తెలుసుకున్నారు. ఇప్పుడు హృదయం, ఇవాళ తెలుసుకున్నది ఏంటంటే హృదయం అంటే సరెండర్, ఆడతత్వం ఎక్కువ ఉంటుంది, రిసీవింగ్ స్టేషన్, భక్తిభావంతో రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటారు కాబట్టి అప్పుడు పరమాత్మ మీ దగ్గరికి వస్తాడు. సో దాని ద్వారా పరమాత్మ దగ్గరికి ఎలా చేరవచ్చు అనేది కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంకొక స్థాయి, ఇది మీకు అప్పుడు ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. చిన్నవైతే సాధ్యం చేయొచ్చు, పెద్దవైతే సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ కూడా ఈ స్థాయి ఏంటంటే ఆత్మస్థాయి. ఇదేంటంటే మీరు శక్తిని ఏ రూపం నుంచైనా ఏ రూపంలో ఉన్నా ఆ శక్తిని ఏ రూపంకైనా పరివర్తన చేయవచ్చు. సపోజ్ క్యాన్సర్ ఒక రోగం ఉంది, ఆ క్యాన్సర్ చెడుది, దాన్ని దైవిక శక్తిగా పరివర్తన చెందించవచ్చు. ఒక బాధ ఉంది, ఆ బాధను అమృతంగా పరివర్తన చేయవచ్చు. ఎలాగైతే చెడ్డ వాటర్ ను ఫిల్టర్ చేస్తే ప్యూర్ వాటర్ అవుతుందో అట్లాగే ప్రతి శక్తిని కూడా పరివర్తన చేయడం సాధ్యమవుతుంది. ఆ సాధ్యం చేయవచ్చు. ఇది చేసే పని శివుడు చేస్తాడు, శివుడు డిస్ట్రాయ్ చేస్తాడు. సో ఈ డిస్ట్రాయ్ కి మీనింగ్ ఎన్నో ఉన్నాయి. డిస్ట్రాయ్ అంటే ధ్వంసం చేసేయడం. యుద్ధం ద్వారా కృష్ణుడు భగవద్గీతలో సర్వనాశనం చేశాడు. ఆ నాశనం చేసి ఏం చేశాడు, మళ్ళా కొత్త పునఃసృష్టికి ఉపయోగించాడు. సో ధ్వంసం చేసి కొత్త సృష్టి ఆరంభించాడు ఆ ధ్వంసమైన శక్తులతోటి. అదొక రకమైన డిస్ట్రాయ్, స్వచ్ఛంగా చేయడం. ఈ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఆ శక్తియే పరివర్తన చెందుతుంది. ఎలా అంటే ఉదాహరణ ఐస్ ఉందనుకోండి, ఐస్ ముక్క, అది ఏం జరుగుతుంది, నీరుగా మారాలంటే ఏం చేయాలి, కొద్ది బయట పెట్టాలి, టెంపరేచర్ వేడి చేస్తే నీరుగా మారింది. అంటే ఘన రూపంలో ఉన్నది ద్రవ రూపంలోకి వచ్చేసింది, అవునా కదా. దాన్ని ఇంకా అంటే మారిపోయిందా లేదా రూపం. అట్లాగే ఈ ద్రవ రూపంలో ఉన్నది వాయు రూపంలో కూడా మార్చవచ్చా, ఎట్లా ఎప్పుడు మారుతుంది, ఎంత వెయిట్ చేయాలి, ఎన్ని డిగ్రీస్ వెయిట్ చేయాలి, 100 డిగ్రీస్. ఎప్పుడైతే నీళ్లను 100 డిగ్రీలలో వేడి చేస్తారో అది ఆవిరిగా మారుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు చేయబోయే సాధన ఏంటంటే మీ టార్గెట్, మీ స్థాయిలు పెరిగిన కొద్దీ మీరు శివతత్వం, మీరే శివుడైపోతారు అప్పుడు. దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఎనర్జీ. ఆ ప్రతి ఏ ఎనర్జీనైనా మీరు అమృతంగా మార్చే విద్య స్వచ్ఛమైన శక్తి అంటే ఇస్ నథింగ్ బట్ అమృతం. దాన్ని పర్యాయ పదాలు, అమృతమైన ఎలక్సిర్ అని ఏదో డిఫరెంట్ డిఫరెంట్ పదాలు వాడతారు, ఆ ఆనందము పరమానందమే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ వాడతారు. ఇవన్నీ కూడా అమృతం అనుకోండి, ఇవన్నీ కూడా స్వచ్ఛమైన శక్తి యొక్క పర్యాయ పదాలు లాంటివి. సో రూపం తీసుకోవడం వల్ల ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఐస్కి ఒక టేస్ట్ ఉంటుంది, వాటర్కి ఒక టేస్ట్ ఉంటుంది, వేపర్కి ఒక టేస్ట్ ఉంటుంది, విషానికి ఒక టేస్ట్ ఉంటుంది. కానీ స్వచ్ఛమైన శక్తికి దానికి నిర్వచనం పరమానందం అమృతం అనుకోండి. సో ఈ శక్తిని అమృతంగా మార్చడం ఎట్లా అనేది మీరు అల్టిమేట్ గా తెలుసుకోవాలంటే మీరు మీ ఉన్న రూపాలన్నింటినీ స్వచ్ఛమైన రూపాలుగా పరివర్తన చేయడం కావాలి. మీకు స్వచ్ఛమైన శక్తి రూపాల నుంచి మీరు మమ్మీ డాడీ అన్ని ఎన్నో రకాల రూపాలు వేశారు ఇప్పటి వరకు, మళ్లీ ఈ రూపాలన్నీ స్వచ్ఛమైన రూపాలుగా పరివర్తన చేయాలి. చేస్తే అప్పుడు మీరు ఎవరైతారు, మీ పిల్లలతో ఉంటారు, భర్తతో, అందరితో ఉంటారు, కానీ స్వచ్ఛమైన తల్లి. స్వచ్ఛమైన తల్లి అంటే ఏంటి, మామూలు తల్లికి స్వచ్ఛమైన తల్లికి తేడా ఏంటి, మామూలు తల్లి ఆశిస్తుంది పిల్లవాడి దగ్గర నుంచి, స్వచ్ఛమైన తల్లి ఏమీ ఆశించదు. దానికి ఏం ఆ తల్లికి ఏం అవసరం లేదు, బికాజ్ ఆమెకు అన్ని ఉన్నాయి, ఆమె ఏదంటే అది మార్చుకోగలుగుతుంది. కాబట్టి పిల్లల దగ్గర నుంచి ఆశించాల్సిన అవసరం ఏముంది, ఇంకోతో చేయించుకోవాల్సిన అవసరం ఏంది, అలా కూర్చుంటే ఆమె ఆరోగ్యం బాగు చేసుకోగలిగినప్పుడు ఇంకోరితో సహాయం అవసరమేంది, ఇలా అంటే డబ్బులు వస్తాయి ఆమెకు, వచ్చినప్పుడు డబ్బులు పిల్లలు అడగాల్సిన అవసరం ఏముంది, తోడు అవసరమే లేదు, తనకు తానే తోడైపోతుంది, అప్పుడు ఎవరు అవసరం లేదు. సో మీరు స్వచ్ఛమైన తల్లిగా, స్వచ్ఛమైన భర్తగా, అన్ని స్వచ్ఛంగా అయిపోతారు ఈ పరివర్తన చేయగలిగితే, ఓకేనా. సో దీనికి మీరు చేయవలసిన సాధన ఏంటంటే ముందు కొన్ని రోజులు నేను చెప్పిన సాధనలు నెగిటివ్ లవ్ చేయడం, ఇట్లా మీరు నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన సాధన చేస్తుంటే మీకు నెగిటివ్ పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఫస్ట్ టైం డెలివరీ టైంలో ఎందుకురా బాబు అనవసరంగా కంటున్నామని తిట్టుకుంటూ కంటారు, కానీ అది కొన్ని రోజులకు అలవాటైపోతుంది. వెనకట 10 మంది 20 మంది కానీ ఈజీ, మా అమ్మమ్మ అయితే పని చేసేది అక్కడ పడుకుని డెలివరీ చేసేస్తుందట ఆమెకామె, మంత్రసాన్ని వచ్చేవరకు డెలివరీ అయిపోయిందట, ఆమె వచ్చి కట్ చేసిందట అంతే, ఆమె డెలివరీ ఎంత ఈజీ సింపుల్ అనేసింది. వెనకట అలా చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అంత సెన్సిటివ్ అయిపోయినారు. సో అదేంటి ఆ నొప్పి, అంత నొప్పికి కూడా ఆమె ట్యూన్ అయిపోయింది. ఒకప్పుడు నొప్పికి భయపడ్డా ఆమె, మొదట్లో భయపడ్డా ఆమె, తర్వాత దానికి శృతి అయిపోయి ఈజీగా నెగిటివ్ అయింది. క్యాన్సర్ అయినా ఫ్రెండ్ ఇది ఎంతసేపు ఇట్లా చూడు తగ్గిస్తా, ఛాలెంజ్ చేసి చూపించి అందరి ముందు చేయగలుగుతారు. ఫస్ట్ లో కొద్దిగా భయం ఉంటుంది, నేను అదే కదా ఇప్పటివరకు చేసేది, ఫస్ట్ లో నేను భయపడ్డాను. అలాంటిది జాండీస్ ఒక వారిని 6 నెలలు కూడా కాలేదు, జాండీస్ వచ్చినా ఏదొచ్చినా అన్ని తిని అలా చూంటూ పచ్చళ్ళు ఏది పడితే తింటూ అని తగ్గించుకున్నాను. అది ఫస్ట్ లో, ఇప్పుడు ఈ పని ఏంటి అయిపోయింది. సో కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ నెగిటివ్ లో ఉండడంలో నిష్ణాతులు అయితే ఉంటారో అప్పుడు మీకు ఒక స్థాయిలో పరివర్తన చేసే స్టేజ్ వస్తుంది. ఆ పరివర్తన స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే బాధ వస్తుందో ఫస్ట్ మామూలుగా భయపడతారు, బాధపడతారు, టెన్షన్ పెడతారు, అయిపోయి కొద్దిగా అటు ఇటు పరిగెడుతుంటారు, అమ్మమ్మ ఏమైపోతుందో నేను చచ్చిపోతానేమో ఆ రియాక్షన్ వస్తుంటుంది మైండ్. దాని తగ్గట్టుగా మీరు కూడా స్పందిస్తూ అయ్యో ఏమైపోతుందో అనుకుంటారు. కొద్ది కొద్దిగా మెల్లమెల్ల కాదు కాదు, రిలాక్స్డ్గా ఉండాలి, ఫ్రెండ్ అనుకోవాలి, అన్నయ్య ఈ సాధనలు చేస్తాను నిన్న చెప్పినవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే కొద్దిసేపు అయ్యాక దాంతో హాయిగా మీరు ఉండే స్థితి వస్తుంది. విశ్రాంతి అని చెప్పేనే, ఎప్పుడైతే మీరు విశ్రాంతిగా దాని మధ్యలోకి వెళ్లి కూర్చోవాలి, ఆ కోపం లేదా ఆ బాధ, ఆ నొప్పి, ఆ క్యాన్సర్ ఏదైనా కానీ జస్ట్ దాని మధ్యలోకి వెళ్లి అది మంచి చెడు అనే విభజన తీసేసి ఇది తప్పు ఇది ఒప్పు పాపం పుణ్యం జడ్జ్మెంట్లు ఏమీ ఉండవు అక్కడ, స్వచ్ఛంగా అది దైవ ప్రసాదం. ఎందుకంటే గత అనుభవం ఉంది కదా, అది కొద్దిగా ఇబ్బంది పెట్టినా మీకు సమస్యలు క్లియర్ చేస్తోంది. ఆ అనుభవం ఉండడం వల్ల మీకు ఆ జడ్జ్మెంట్లు సహజంగా మాయమైపోతాయి, మాయమైపోయి ఇది కూడా అవసరం ఏంటి. దాని తర్వాత మీకు ఎన్నో కొత్తదనం యాక్టివేట్ అవుతుంది, మీకు ఊహించండి కొత్త సామర్థ్యం, కొత్త విశ్వాసం, ఏదో 1000 ఏనుగుల బలం వచ్చినట్టు వస్తూ ఉంటుంది. దానివల్ల మీకు నెగిటివ్ పట్ల బాగా విశ్వాసం పెరుగుతుంది. పెరగడం వల్ల మీరు ఏం చేస్తారు, అలా మొత్తం సపోజ్ ఇక్కడ నొప్పి ఉంది, నొప్పి ఉండగానే ఏం చేస్తారు, ఆ నొప్పిని అలా గమనిస్తారు, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, దాని మధ్యలోకి వెళ్ళి మీరే వెళ్ళాలి. ఫస్ట్ ఒకరికి భయం భయంగానే వెళ్తారు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోగానే అది మొత్తం విస్తరిస్తుంది, బాడీ అంతా విస్తరించాలి మొత్తం. ఎప్పుడైతే విస్తరిస్తుందో విస్తరించి దాని మధ్య విస్తరించగానే మీరు దాని మధ్యలో అలా కూర్చోండి విశ్రాంతిగా, అద్భుతమైన మార్పు ఊహించని ఒక నమ్మశక్యం కానీ ఒక అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఆ బాధ ఆ వేదన సడన్ గా ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక పరమానందంగా మారుతుంది, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఏంది ఇదే ఇంత బాధ ఎట్లా పరివర్తన చెందింది అని మీరే ఆశ్చర్యపోయి ఎగిరి గంతులేస్తారు. ఇది అతిశయప్రజ్ఞవేదంలో ఓషో చెప్పిన టెక్నిక్. సో ఈ టెక్నిక్ నా 2004లో నా మైండ్లో పడిపోయింది, కోపం గురించి బాధ గురించి చెప్పాడు ఆయన. సో దాన్ని ఉపయోగించుకుని ఆయన ఒక బాధ గురించే చెప్తే నేను కాపీ పేస్ట్ లాగా మొత్తం అన్ని సమస్యలకు అదే పని చేసిపోయాడు, అది క్యాన్సర్ కానీ ఏదైనా కానీ ఆ బాధలో ఉండడం అంతే. ఆ బాధలోకి వెళ్ళి సరెండర్ అయిపోవడం, దాంతో ఉండడం. ఫస్ట్లో సరెండర్, తర్వాత సరెండర్ కాదు, ధైర్యంగా దాని మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాం. ఎప్పుడైతే దాని మధ్యలోకి వెళ్ళి కూర్చుంటామో, ఎప్పుడైతే తుణకకుండా వెనకకుండా దాని మధ్యలో అలా హాయిగా ఒక దివ్యంగా ఓ చిరునవ్వుతోటి ఒక ప్రేమతోటి అలా మీరు చూడగలిగారంటే చాలు, సడన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వేదన పరమానందంగా మారుతుంది. కొద్దిసేపు మీరు దాంట్లో ఉండాలి. పాలల్లో ఒక పెరుగు చుక్కు వేయంగానే పెరుగైతుందే, మీరు ఏది వేస్తే ఆ రూపం తీసుకోండి, విషం వేస్తే విషంగా మారుతుంది పాలు, అవునా కదా. అట్లాగే ఆ కోపానికి మీరు ఆజ్యం పోసారనుకోండి అది క్రోధంగా మారుతుంది, అదే కోపానికి మీ ప్రేమను యాడ్ చేసి చూడండి ఏం జరుగుతుందో, అది అమృతంగా మారుతుంది, అది ప్రేమగా మారుతుంది. ఏ తోడిస్తే ఆ తోడుగా ఆ రూపాన్ని తీసుకుంటుంది ఎనర్జీ. ఇది మీకు తెలియకపోవచ్చు, మీరు చేసి చూడండి ఆశ్చర్యపోతారు, అద్భుతాలు జరుగుతాయి. ఎంత బ్యూటిఫుల్ ఆనందం అంటే పాయి కాదు, మాటల్లో వర్ణించలేని ఆహా ఆహా, ఏం జీవితం. ఔషధం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పానో నాకే తెలియదు, అంత అన్నిసార్లు ఆయన నేను అలా ఆనందాన్ని పొంది. ఆయన ఒకటే చెప్పాడు, నేను కోపం బాధ అని చెప్పి నేను ప్రతిదానికి ప్రతి నెగిటివ్ అప్లై చేసి చూశాను. ఓకేనా, అంటే ఘన పదార్థం బరువుగా ఉంటుంది, ద్రవ పదార్థం ఇంకా కొద్దిగా తేలిక ఉంటుంది, ఇంకా వాయువు ఇంకా తేలిక. ఇట్లా తేలికైతే అసలు శరీరం ఉన్నదా లేదా అసలు మాటలు, నా బాడీలో మీరు ఒక క్షణం ఉండుంటే మళ్ళీ మీ బాడీకి వెళ్ళారు, అట్లా ఉంటుంది లోపల. ఇంత దగ్గు ఇలా ఉన్నా ఏదో గంతులేస్తున్నట్టు అలా తేలుతున్నట్టుగా ఉంటుంది ఆ మనసు, అలా ఉంటుంది. అసలు నెగిటివ్ వచ్చినప్పుడు నేను అసలు ఎవరిని టచ్ చేయను, వీరేటి రూమ్ లో ఎన్నోసార్లు ఉన్నాడు చూశాడు, పాపం అందరు ప్రతిసారి కాలు పట్టుకుంటారు కదా, నేను కూడా ఏదో చేస్తాను అని అంటాడు. నోరు మూసుకో అసలు దగ్గర కూడా రాకు, నా గురువు వచ్చాడు, నా నెగిటివే నా గురువు, ఆయన వచ్చి ఏదో రిపేర్ చేస్తున్నాడు, ఎవరు టచ్ చేయకండి అసలు, డోంట్ టచ్. అంటే నేను ఆ బాధను అనుభవిస్తా, ఆయన పెట్టే టార్చర్ ఏదైనా ఉంటే నా టార్చర్ అనిపిస్తే టార్చర్ అనుకుందని అనుభవిస్తారు, తర్వాత ఎదిగి కాదు నాకు శిక్షణ ఇస్తున్నాడు అనుకుని నేను అనుభవిస్తా, ఎవరు టచ్ చేయకూడదు. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు అసలు నేను ఎవరిని టచ్ చేయనివా, బయటికి వెళ్ళను, డోర్ పెట్టుకుని ఇంట్లోనే కూర్చొని మొత్తం దాన్ని హాయిగా దాన్ని పరమానందంగా ఇష్టంగా దాన్ని దైవ ప్రసాదంగా అనుభవిస్తాను. ఆ ఆనందం వచ్చాక అప్పుడు మీరు ఏమైనా టచ్ చేయండి, సినిమాలకు వెళ్తాను బయటకు వెళ్తాను అది వేరే. కానీ నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం నేను చచ్చినా దాని నుంచి బయటికి రాను, మొత్తం దృష్టి అంతా దాని మీదనే ఉంటుంది. ఎందుకంటే గురువు వచ్చాడు మా మానవాడు, నా గురువు నెగిటివే కదా, మరి వచ్చినప్పుడు నేను ఏదో పని చేసుకుంటుంటే ఎట్లా, ఆయన అద్భుతమైన జ్ఞానం ఇవ్వబోతున్నాడు, శక్తి ఇవ్వబోతున్నాడు, నన్ను ఎదిగించడానికి వచ్చాడు ఆ మహానుభావుడు, వచ్చినప్పుడు నేను ఎలా పక్కన పెట్టాలి ఆయనను, అవునా కదా. సో ఇట్లా 2004 నుంచి నేను ఆ నెగిటివ్ను గురుగా భావిస్తూ ఎన్నో అద్భుతమైన పరిష్కారాలు కనుక్కున్నాను ఇప్పటివరకు. సో డెఫినెట్గా ఇది అందరికీ సాధ్యమే, సాధ్యం కాదంటూ లేదు. మీరు చేయవలసింది ఏంటంటే మార్క్ రెండూ ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా మంది నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, పది సార్లు అనుకోండి నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. దయచేసి ఆ పని చేయకండి. అంటే శక్తిని, శరీరాన్ని, ఆరోగ్యం అంటే శరీరంలోనే కదా. శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే సర్వనాశం అయిపోతారు మీరు. యాగం చెప్తా, అది కాదు అక్కడికి. సో జోక్ వేసే టైం కాదు, సీరియస్ గా ఆలోచించే టైం ఇది. ఎందుకు నేను ఆరోగ్యంగా ఉండకూడదు అంటున్నానంటే, ఈ శరీరం ఇస్ నథింగ్ బట్ ప్రకృతి, అవునా కదా. పంచభూతాలతో తయారైంది. ఈ పంచభూతాలతో తయారైన ప్రకృతి మీరు బాహ్యంగా గమనించండి. ఈ అజ్ఞానుల మాట మనం వినకూడదు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంటారు, వీళ్ళు కాదు. మనకు తీసుకోవాల్సింది ఆదర్శం, మనం ఏదైనా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రకృతి, రియల్ ప్రకృతి ఎలా ఉంది. రియల్ ప్రకృతి మారుతోందా, అలానే ఉంటుందా? మారుతోంది. వెలుగు వస్తుంది, చీకటి వస్తుంది, సంధ్యా సమయం వస్తుంది, రెండింటి యొక్క కలయిక, మళ్ళీ వెలుగు, చీకటి, వెలుగు, చీకటి. అంటే మార్పు అనేది ప్రకృతి సహజం. ఎస్ అన్న, మీరు అలాగే పశువులను చూడండి, అవి మారుతున్నాయా లేదా? వాటికి రోగాలు వస్తున్నాయి, వాటికి అవి బాగు చేసుకుంటున్నాయి. మనం పశువుల కంటే హీనులం. మనం అవి వాటిని అవి బాగు చేసుకుంటున్నాయి, మనం పిరికోళ్ళలాగా ఎవరికో వెళ్ళి మందులు వాడు ఏదేదో చేస్తున్నాం. సో పశువులు గ్రేటా, మనం గ్రేటా ఇక్కడ. అలాగే చెట్లు, చేమలు, ఇవన్నీ చూడండి, వాటికి ఎన్నో పురుగులు పడుతున్నాయి. సరే ఇంట్లో ఉన్న వాడికైతే మీరు మందులు వేస్తారేమో. అడవిలో ఉన్న చెట్లు ఎండకు ఎండుతున్నాయి, గాలి వానకు తడుస్తున్నాయి, చలికి అన్నీ ఉంటూ కూడా ఎంత అద్భుతంగా, ఎంత బలంగా ఉన్నాయి అవి, అవునా కదా. సో మరి అవన్నీ ఎలా ఎదుగుతున్నాయి, ఆ ప్రకృతిలో ఎంత హాయిగా ఎలా ఉంటున్నాయి. ఆ చెట్లలో మార్పులు వస్తున్నాయా లేవా? వస్తున్నాయా? ఎండాకాలం మారుతుందా లేదా? చలికాలం రకంగా, వర్షకాలం కాలం తగ్గట్టుగా మారుతూ ఉన్నాయా లేదా? సేమ్ అదే, ఆ ప్రకృతి యొక్క ప్రతిరూపమే శరీరము. సో ప్రకృతిలో రెండు ఉంటాయి, ఒకటి మారేది, ఎప్పుడు మారేది, ఒకటి ఎప్పుడు మారకుండా ఉండేది. ఈ రెండు ఉంటాయి. ఈ మారేది ఆడతత్వం. ఆడతత్వం చపల చిత్తం, ఎప్పుడు ఒక ప్లేస్ లో ఉండేది, ఎప్పుడు ఏదో కావాలి ఏదో కావాలి. మగతత్వం మారకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఓకేనా. సో ఈ మారేది మారనివ్వండి, మారకుండా ఆపకండి. మీరు మారేదాన్ని మారకుండా ఉండాలంటున్నాడు, మారకుండా ఉండేదాన్ని మార్చాలని చూస్తున్నాడు. దైవం మాకు వచ్చి సాయం చేయాలి. వాడు సాయం చేయడు దరిద్రుడు, వాడు రాడు పోడు, వాడు అంతటా ఉన్నాడు. వాడిని రమ్మనడం ఏంటి, పొమ్మడం ఏంటి? అర్థమైంది లేదా? దైవంకు, దైవానికి రాకపోకలు లేవు. బికాజ్ ఈజ్ ఎవ్రీవేర్. ఆయన కోసం మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ ఉన్నాడు అనుకుంటున్నా, ఈజీ, ఇక్కడే ఉన్నాడు, అంతటా ఉన్నాడు ఆయన. సో ఆయన మారడు, ఆయన స్థిరంగా ఉంటాడు, ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాడు. సో దైవాన్ని మీరు మారేవాడిగా ఒక రూపాన్ని ఇచ్చి ఎలా ఉంటాడు, అలా ఉంటాడు, ఎలా ఉండడు, ఇలా ఉండడు అంటున్నారు. కాదు, దైవము లేదా దైవశక్తి రెండు ఉన్నాయి ఇక్కడ. ప్రకృతి, పురుషులు, వీళ్ళు చచ్చినా మారారు, ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటారు. స్వచ్ఛమైన శక్తి స్వచ్ఛంగానే ఉంటుంది, స్వచ్ఛమైన చైతన్యం స్వచ్ఛంగానే ఉంటుంది. వారు మారరు, తాజాగా ఫ్రెష్ గా ఉంటారు. ఎందుకు మారారు కదా అండి, పోయి బోర్ కొడుతుంది కదా మీరు అనొచ్చు. నో, మారారు కానీ ఎప్పుడు తాజాగా, ఫ్రెష్ గా, తాజాగా ఉంటారు వాళ్ళు. ఆయన ఆ స్థితి, ఆ డైమెన్షన్ అలా ఉంటుంది. ఎప్పుడైతే వన్స్ ఒక రూపం తీసుకుంటుందో మారడం మొదలెడుతుంది. రూపం తీసుకోవడం అంటే ఏంటి? జన్మించడం. సో జన్మించడం అంటే ఏముంటుంది? తప్పక పుట్టింది. సో ఎవరు పుట్టారు? బ్రహ్మ పుట్టాడు, విష్ణు పుట్టాడు, మహేశ్వరుడు పుట్టాడు. ఇవి చైతన్యం యొక్క ప్రతిరూపాలు. అలాగే పుట్టింది ఎవరు? తర్వాత శక్తి యొక్క ప్రతిరూపాలు ఎవరు? లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి. ఇంకా తర్వాత ఆత్మలు, తర్వాత ఈ రూపాలు, ఇవన్నీ కూడా. సో వీటన్నిటికి పుట్టుక, చావు కంపల్సరీ. ఈ దేహం పుట్టింది, చావక కంపల్సరీ. ఈ పుట్టిన దేహం ఎప్పుడు అలాగే ఉంటుందా? ఈ దేహంలో మార్పులు రావట్లే. మీరు ఆరోగ్యంలో ఉన్నా కూడా మార్పు ఉంటూనే ఉంటుంది. ఏదో తింటున్నాం, ఏదో దగ్గుతాం, ఏవో కళ్ళలో ఏవో పూసలు, ఇవన్నీ కాదు, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. ఇదంతా మార్పేగా, మార్పైనా కదా ఇదంతా. సో ఈ మార్పును 100% మీరు అంగీకరించండి. మార్పును మారేదాన్ని మారకుండా ఎప్పుడైతే ఉంచుతారో అప్పుడే మీకు ఇబ్బంది వస్తుంది. నాకు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారో అది దరిద్రమైన సంకల్పము. నాకు ఆరోగ్యం రావచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, కానీ నేను ఎప్పుడు అన్నిట్లలో సుఖ దుఃఖాల్లో ఆనందంగా ఉండాలి, సమస్త సమానంగా స్వీకరించాలి అని కృష్ణుడు చెప్పాడు. కానీ కేవలం సుఖాలు వస్తాయని చెప్పలేదు ఆయన, అవునా కదా. అంటే సుఖ దుఃఖాలంటేనే ఆరోగ్యం, అనారోగ్యం, కోపశాంతం, మీరేదని అనుకోండి, ఆ వ్యతిరేకాలు. సో ఆ వ్యతిరేకాలు రెండు ఉంటాయి. ఆ వ్యతిరేకాలు రెండింటిలో సమదృష్టితోటి ఉండమన్నాడు, కానీ వ్యతిరేకాలు ఉండవని చెప్పలేదు కృష్ణుడు, అవునా కదా. సేమ్ అదే విధంగా నేను ఆరోగ్యం, అనారోగ్యం రెండు ఉండాలి. రెండు ఉంటే ఏం జరుగుతుందంటే, అనారోగ్యం ఇస్ నథింగ్ బట్ శివతత్వం. శివుడు ఏం చేస్తాడు? ఏదైతే బ్రహ్మ సృష్టి చేశాడో, ఏదైతే విష్ణు నడిపించాడో, ఏదైతే దాని పని అయిపోయినాయో శరీరంలో, మనసులో, వాటన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తాడు. అనవసరమే, అవసరమైంది డిస్ట్రాయ్ చేయడు. మెంటల్ గాడేం కాదు శివుడు, మనకు బుద్ధి లేక అవసరమైనవి కూడా డిసైడ్ చేస్తాం. మనం ఏది డిసైడ్ చేయాలో తెలియదు, ఏది ఉంచుకోవాలో తెలియదు, మనకు అంత అజ్ఞానమే. కానీ హీ నోస్ ఎవ్రీథింగ్, ఈజ్ ఏ బ్రహ్మజ్ఞానే. ఎప్పుడు బ్రహ్మ పరమాత్మకు దగ్గరలో ఉంటాడు ఆయనే. జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకుంటే పరమాత్మ రెడీ ఆయనకు. ఇది శివుడు కూడా ఒక రూపమే, బికాజ్ డిస్ట్రాయర్ కదా, ఇది రూపం. అందుకే ఆయన ధ్యానం చేసి మళ్ళీ పరమాత్మ దగ్గర చేరుతున్నాడు, అందుకే కళ్ళు మూసుకుంటున్నాడు. లేకుంటే ఆయనకేం అవసరం? అర్థమైంది కదా. సో కాబట్టి ఆయన చేసేది డిస్ట్రాయ్, మీ లోపల ఏదైతే వెళ్తుందో అది అనవసరమైంది, అప్పుడే అది ఆయన డిస్ట్రాయ్ చేస్తాడు. సో ఆ డిస్ట్రాయ్ ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. చెప్పాను కదా, యుద్ధం చేసి కూడా డిస్ట్రాయ్ చేయడం, యుద్ధం చేయడం కూడా డిస్ట్రాయ్ చేయడమే. ఆ యుగాన్ని అంతం చేసి శివుడు, సారి కృష్ణుడు, ద్వారపయుగాన్ని అంతం చేసి కలియుగం వచ్చింది. వచ్చిందా లేదా? పూర్తిగా సృష్టి నాశనం కాలే. ఆ శక్తులు ధ్వంసమై మళ్ళీ పరివర్తన చెంది మళ్ళీ కొత్త రూపాన్ని దాల్చుకున్నాయి. అట్లాగే మీ అనారోగ్యం కూడా కొంతసేపు ఉండే తర్వాత ఆరోగ్యంగా అదే మారుతుంది, అదే ఆరోగ్యంగా మారుతుంది, అదే తటస్థంగా మారుతుంది, మళ్ళీ అదే అనారోగ్యంగా మారుతుంది. ఎందుకు? అనారోగ్యం అంటే ఇస్ నథింగ్ బట్ అనవసరమైంది బయటికి పంపించడము అంతే. స్టక్ అయిన ఎనర్జీ రూపంలో ఉన్న ఎనర్జీ, రూపానికి కొద్దిసేపే వయసు, రూపానికి ఎంతసేపు ఉంటుంది వయసు? కొద్దిసేపే. తర్వాత అది బోర్ కొడుతుంది మీకు. ఎప్పుడైతే బోర్ కొట్టిందో వెంటనే దాన్ని డిస్ట్రాయ్ చేయాలి మీరు. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణు నడిపిస్తాడు. ఎంతసేపు రియల్ గా బ్రహ్మ విష్ణుమేశ్వరులకు మీ శరీరాన్ని ఇచ్చారనుకోండి, ఈ శరీరంలో బ్రహ్మ ఉంటాడు, సృష్టి చేస్తాడు ఈ శరీరాన్ని. సృష్టి చేసి విష్ణుమూర్తికి ఇస్తాడు, విష్ణు నడిపిస్తాడు. నడిపించగా నాడు బోర్ కొడుతుంది, బోర్ కొట్టగా శివుడికి ఇస్తాడు. శివుడు ఏం చేస్తాడు? డిస్ట్రాయ్ చేస్తాడు ఈ బాడీని. అంటే మొత్తం బాడీని అవసరం లేదు, బాడీలో ఏదైతే అనవసరమైంది ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అంటే ఎండాకాలం చెట్లాగా ఎండ కొడతాడు, కొట్టగానే మొత్తం పూర్తిగా చెట్లు చచ్చిపోతుందా? 90% చచ్చిపోయినట్టు అనిపిస్తుంది, కానీ 10% జీవం ఉంటుంది. ఉండడం వల్ల మళ్ళీ కొత్త శక్తి పుడుతుంది, మళ్ళీ కొత్త ధర్మం. ఇలా మీరు ఎన్ని యుగాలైనా బతుకోవచ్చు. హనుమంతుడు వీళ్ళందరూ ఎవరు బతికినారంటున్నారే, వాళ్ళు బతికి ఉండడానికి కారణం కాలం తగ్గట్టుగా వాళ్ళు మారితేనే. ఆ కాలానికి శృతి అయ్యి మీరు కాలానికి తగ్గట్టుగా మీ ప్రకృతి యొక్క ప్రతిరూపమైన ఈ శరీరానికి మీరు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, మనసుకు స్వేచ్ఛను ఇచ్చినప్పుడు, ఆ మనసులో ఆ ఈ సృష్టిలో జరుగుతున్న వాటన్నింటినీ మీరు అర్థం చేసుకు, పర్ఫెక్ట్, ఎంత ఘోరమైన సంఘటన అయినా పర్ఫెక్ట్ జరుగుతోంది అనే భావనలో మీరు దివ్యంగా ఎఫెక్ట్ కాకుండా చూడగలిగితే ఎన్నేళ్ళైనా మీరు బతకవచ్చు. ఇక మీరే డిసైడ్ చేసుకోవాలని పోవాలని, బికాజ్ ఇక్కడ చంపేది ఎవరు? అజ్ఞానంలోనే మీకు రోగం చంపుతోందని మీరు అనుకుంటున్నారు, కానీ జ్ఞానం వచ్చి రోగం మీ ఫ్రెండ్ అయిపోయి అదే మీకు ఆరోగ్యాన్ని తీసుకెళ్ళాక మీకు శత్రువు ఎవరు ఉన్నారు? ఇక్కడ నెగిటివ్ కూడా మీ ఫ్రెండ్ అయిపోయి శత్రువు ఎవరు? చంపేది ఎవరు అక్కడ? ఇక ఫైనల్ గా బాబు నాకు బోర్ కొడుతున్నారు బాబు, భూమి మీద వేరే లోకానికి వెళ్ళాలని నువ్వే బాగా ఆయన వెళ్ళిపోవాలంట. చంపేది ఎవరు లేదు, శత్రువే లేదు, అవునా కదా? అజ్ఞానంలో ఉన్నప్పుడే శత్రువులు మిత్రులు అందరూ ఉంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఓకేనా? సో మరి మీరు ఈ డిస్ట్రాయ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. అల్టిమేట్ డిస్ట్రాయ్ ఏంటంటే స్వచ్ఛంగా దాన్ని పరివర్తన చేయడం. అంటే డిస్ట్రాయ్ కదా రూపం, అయితే పరివర్తన రూపం డిస్ట్రాయ్ అయింది కదా, అయ్యి ఇంకో రూపం తీసుకుంది, స్వచ్ఛమైన రూపం, అమృతం రూపం తీసుకుంది. ఆ అమృతానికి ఆ స్వచ్ఛమైన దానికి రూపం లేదు, నిరాకారం. ఆ నిరాకార శక్తిలో అంత ఎందుకు ఆనందం ఉంది, దానికి ఏదైనా ఎందుకు సాధ్యమైందే? అది వస్తే ఆ నిరాకార శక్తి రాగానే ఎందుకు శరీరం మనసు ఎందుకు బాగుపడతాయంటే, ఈ నిరాకార శక్తి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అణువణువులో, ఈ కన్నుకి ఏది కావాలో ఆ కన్నుకు అది ఇస్తుంది, ముక్కుకి ఏది కావాలో ముక్కుకి ఇస్తుంది, ఇలా ఏ పార్ట్కి ఏది అవసరమో అది అందజేస్తుంది. ఎందుకంటే నిరాకారంలో ఆ పవర్ ఉంది, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని తీసుకునే పవర్. వన్స్ ఒక ఆకారానికి ఆ పవర్ లేదు, అర్థమైంది కదా? ఒక అరటిపండు ఏంది, మంచి గుణాలు చెడు గుణాలు ఉన్నాయి, కొన్ని పార్ట్స్కు మంచి చేస్తుంది, కొన్ని పార్ట్స్కు చెడు చేస్తుంది. కానీ అదే స్వచ్ఛమైన శక్తికి ఏ గుణము లేదు, ఏ గుణము లేదు కాబట్టి ఏ గుణాన్నైనా తీసుకోగలుగుతుంది. సో తీసుకోగలుగుతుంది కాబట్టి ఇక్కడికి ఏ గుణం అవసరమో ఆ గుణంగా మారుతుంది, ఇక్కడ ఏ గుణం అవసరమో అట్లా మొత్తం బాడీకి మైండ్కు ఏ గుణం అవసరమో ఆ గుణంగా మారి దానికి తోడుగా ఉంటూ దానికి కావాల్సిన అన్ని అందజేయడం వల్ల ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అర్థమైందా? సో స్వచ్ఛమైన శక్తిలో అంత పవర్ ఉంది. సో కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలకు, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు, చాలా బుక్స్ చదివారు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది యోగులు కూడా అనారోగ్య సమస్యలతోటి చనిపోవడానికి ముఖ్య కారణము, నిన్న చెప్పాను ఆల్రెడీ, దేహాన్ని ద్వేషించడం వల్ల, మనసును ద్వేషించడం వల్ల, అల్టిమేట్ గా శక్తిని ద్వేషించడం వల్ల, ఆది శక్తినే ద్వేషించారు. చాలా మంది యోగులు శివుడి దగ్గరికి వెళ్లి శివుడి చుట్టూ తిరిగారు, పార్వతి చుట్టూ తిరగలేదు. శివుడు చెప్పాడు, మీరు పార్వతి చుట్టూ కూడా తిరగాలి, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుందంటే, మొండిగా మాకు పార్వతి వద్దు, ఆ ఆడది వద్దు, నాకు ఆ శక్తి వద్దు, నాకు చైతన్యమే కావాలి, మీరే కావాలి అని మొండిగా ఆ పరమాత్మ చుట్టే తిరిగారు, పరమేశ్వరుడు చుట్టే తిరిగారు, ప్రకృతిని వదిలేశారు. ఎప్పుడైతే మూడు చుట్లు తిరగంగానే ఏం జరిగిందో తెలుసా, దేహం బూడిదైపోయింది. ఆ యోగి యొక్క దేహం శివుడు చెప్పినా వినకుండా మొండిగా ప్రదర్శించడం వల్ల, అప్పుడు ఆ బూడిదలో ఉన్న ఆత్మ నా తప్పైంది నన్ను క్షమించమంటే అప్పుడు ఏమైతుంది, మళ్లీ రూపం వస్తుంది. సో రూపం వచ్చాక అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ తిరుగుతాడు, అతనికి ముక్తి వస్తుంది. తర్వాత పార్వతీదేవి స్టోరీలాగుందట, నాకెవరో మొన్నది ఎవరో చెప్పారు, పార్వతీదేవి ఏం చేస్తుంది, ఎందుకు యోగులందరూ శివుణ్ణే పట్టుకుంటున్నారు, నాకెందుకు నీచంగా చూస్తున్నారు అని ఒక గురువుని అడిగితే ఆయన చెప్తాడట, ఆయనకి దగ్గరున్న పవర్ వేరే, ఆయనకు ఆ పవర్ ఉంది, నువ్వు కూడా ఆ స్థితి పెంచుకొని ఆయనలో సగభాగంగా మారిపో, అప్పుడు చచ్చినా ఇక నేను విడదీయలేరు ఎవరు మీ ఇద్దరిని, అప్పుడు చచ్చుకుంటూ మీ ఇద్దరు చుట్టూ తిరగాలని చెప్తే ఏదోజు అర్ధనారీశ్వర తత్వం వచ్చేసి ఇప్పుడు ప్రకృతి పురుషులు ఏకమైపోతారు, ఇక మీరు కేవలం పురుషుడి చుట్టూ తిరిగే అవకాశం లేకుండా అయిపోతుంది అన్నట్టు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ప్రకృతిని విస్మరిస్తున్నారు, ముఖ్యంగా నాకు దేవుడే కావాలి, దేవుడు కాదు, దేవుడితో పాటు దేవుడి దైవశక్తి కూడా మీకు తోడుగా ఉండాలి, ఎందుకంటే ఈ ప్రకృతికి, ప్రకృతి యొక్క మారూపమైన ఈ దేహానికి మనసుకు కావాల్సింది శక్తి. మీరంటే జీవాత్మ, జీవాత్మకు కావాల్సింది ఆత్మ పరమాత్మతో కనెక్షన్. సో ఇవన్నీ కలిసికట్టుగా ఉన్నాయి కాబట్టి, సపోజ్ ఇది ప్రకృతి ఇది పురుషుడు అనుకోండి, ఇది దీనికి కావాల్సింది ప్రకృతి నుంచి, స్వచ్ఛమైన ప్రకృతి నుంచి ఎనర్జీ వస్తేనే ఈ రూపానికి. సో ఈ రూపానికి ఆధారం ఏంటి, ఈ ఐదు వేళ్లకు ఆధారం ఇది అవునా కదా, ఇక్కడి నుంచి ఎనర్జీ వస్తేనే ఇవి బతుకుంటాయి, లేకుంటే డెడ్. అట్లాగే జీవాత్మకు కనెక్షన్ పరమాత్మతో ఆత్మతో ఉన్నప్పుడే జీవాత్మ అలైవ్గా ఉంటుంది, సజీవంగా ఉంటుంది. సో కాబట్టి చాలా మంది శక్తిని ద్వేషిస్తున్నారు. నేను రీసెంట్ గా ఒక మా ఊర్లో ఒక ఓషో శిష్యుడు ఉన్నాడు, నేను అన్నాను మందులు వాడుతున్నారు, నేను అన్నాను మీరు ధ్యానం చేస్తున్నారు కదా ఇంత పవర్ వస్తుంది కదా, మరి వై డోంట్ యూ యూజ్ ఆ శక్తిని ఉపయోగించుకొని మీ అనారోగ్యం తగ్గించుకోవచ్చు కదా అంటే ఆయన ఏమన్నాడు, ఈ తుచ్చమైన దేహానికి అంత స్వచ్ఛమైన శక్తిని అందిస్తామా, మరి ఎందుకంటే ఆ స్వచ్ఛమైన శక్తిని తీసుకొని ఏం చేస్తారంటే లోక కళ్యాణానికి ఉపయోగించాలి అన్నాడు. నీ కళ్యాణమే జరగట్లేదు ఆ శక్తితోటి, లోక కళ్యాణం ఎలా జరుగుతుంది, ఏడుపు ముఖం వేసుకొని ఎప్పుడు ఆ రోగాలు అనుభవిస్తూ ఆ మందులు అనుభవిస్తూ కర్మ పాపం పుణ్యం అంటూ నువ్వు ఉంటే నీ ద్వారా లోక కళ్యాణం ఎలా సంభవం అవుతుంది, శక్తిని నువ్వు కాకుండా ఇంకొకరికి ఎలా వినియోగిస్తావు, నువ్వు తింటే పది మందికి పెట్టాలి, నీకే ఉపయోగపడినప్పుడు వాడు కూడా అదే అనుకుంటాడు, అది కూడా ఇంకో నేను కూడా లోక కళ్యాణానికి ఉపయోగిస్తా, ప్రతి వాడు లోక కళ్యాణమే, ఇంతకీ లోకం అంటే ఏంది, మనమేగా, మనం బాగుపడితే ఆటోమేటిక్గా లోకం బాగుపడుతుంది, నువ్వు తిను పది మందికి పెట్టు, నేను తినానే పది మంది అందరు పది మంది పెడతా పది మంది పెడతా, ఇంత తినేవాడేవుడు, అందరు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకో తీసుకో అని, నా చేతి ఖాళీ లేదు, నేను ప్లేట్ ఇనికిద్దామంటున్నా ఆయన ప్లేట్ పెట్టుకుని ఇట్లా ఇంకో చేతులు పెట్టుకున్నాడు, ఓ చేయి ఖాళీ ఉంటే కదా తీసుకునేది, ఖాళీగా ఎవడు లేడు, అందరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, తీసుకునేవాడు ఎవడు లేడు. సో పరమాత్మ మనకి ఇచ్చాడు, ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి, తీసుకొని ఎక్స్ట్రా ఇంకోరికి పంచండి, మీరే తీసుకోని అంటే మీ శరీరానికి మీరు ఉపయోగించుకోకపోతే అది స్వార్థం అంటే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. సో ఇది చాలా పిచ్చి నమ్మకాలు, మూఢనమ్మకాలు, ఈ మూఢనమ్మకం అన్నిటికంటే పెద్ద మూఢనమ్మకం, మన కోసం మనం బతకకూడదు ఇతరుల కోసం బతకాలని, నో ఫస్ట్ నీకోసం నువ్వు బతుకు, అసలు ప్రాక్టికల్ లైఫ్ చూడండి, మీకోసం మీరు బతకకుండా ఇంకోరి కోసం బతకడం సాధ్యం, అసలు మీరు పుట్టాలి పెరగాలి ఒక స్థాయికి, టెన్తో ఇంటరో డిగ్రీ ఏదో వచ్చాకనే కదా సేవ చేయగలిగేది, చిన్నప్పటి నుంచే సేవ చేయడం సాధ్యమా. సో ఫస్ట్ స్వార్థమే కదా మీరు ఒక స్థితి వరకు రావడం, మీ గురించి మీరు ఆలోచించుకోవడం, సో మీ గురించి మీరు ఆలోచించుకో, మీరు ఒక స్థితికి వచ్చాక ఎస్ అప్పుడు మీకు చేయాలనిపిస్తే చేయండి, అంతేగాని కేవలం లోక కళ్యాణంలో ఒక కళ్యాణం ఓ పిచ్చివాళ్ళలాగా ఏమైనా లోక కళ్యాణం ఆలోచిస్తున్నారు, ఫస్ట్ మీ కళ్యాణం జరగాలి తర్వాత లోక కళ్యాణం, ముందు మీరు ఆనందంగా ఉండాలి తర్వాత పది మందికి ఆనందాన్ని ఇస్తారు, మీరే ఏడు ముఖాలు వేసుకొని పది మందికి ఏమి ఆనందాన్ని ఇస్తారండి నేను అడుగుతాను, అవునా కదా. మరి మీరు ఆనంద స్థితికి రావాలంటే సాధన చేయాలా వద్దా, చేయాలా వద్దా, స్వార్థంగా ఉండాలా వద్దా, మీతో మీరు కూర్చాలో వద్దా, స్పెండ్ చేయాలో వద్దా, ఆనందం ఎక్కడ తెచ్చింది లోపల తెచ్చింది. సో యూ హావ్ టు గో ఇన్ సైడ్, అంతర్ప్రయాణం చేయాలి. మేమేం చేయమో రోడ్ల మీద తిరుగుతాం ప్రచారం చేస్తామంటే సర్వనాశనం అయిపోతారు, నేను చెప్పేది కాదు, అనుభవపూర్వకంగా అందరు లైఫ్లు ఉన్నాయి నేను చూస్తున్నాను, వాళ్ళు ఎవరైతే కేవలం లోక కళ్యాణం కోసం బతుకుతున్నారో వాళ్ళ జీవితాలు దుఃఖమయంగానే ఉన్నాయి, సర్వనాశనం ఏం కాలేదు దుఃఖంగా ఉన్నాయి, తృప్తి లేదు ఏం లేదు, ఇంకా వెతుకుతాయి, ఇంకా సేవ చేద్దామా ఇంకా సేవ చేద్దామా, అదే దరిద్ర బుద్ధి కానీ ముందు నాకు నేను సేవ చేసుకుంటా అనుకోవట్లే, నీకు నువ్వు సేవ్ చేసుకోవడం తప్పు కాదు, స్వార్థం కొర ఉండాలి, నేను ఉండాలి నువ్వు ఉండాలి, నేను అంటే స్వార్థం నువ్వు అంటే నిస్వార్థం, ఈ ఇద్దరు కలుస్తేనే కదా నేను నువ్వు కలయిక జరిగితేనే పరమాత్మ వస్తాడు. సో నేను ఉన్నప్పుడే నువ్వు సేవ చేయగలుగుతాడు, నేనే లేకుంటే నువ్వుకి ఎలా సేవ చేస్తాను, అర్థమైంది కదా. సో రియల్ కలయిక అంటే ఏంటంటే నేను నువ్వు ఇద్దరుండి ఒకరిలో ఒకరు ఐక్యమైపోవడమే రియల్ కరిక. జీవాత్మ ఉండాలి, జస్ట్ నీటి బొట్టు సముద్రంలో కాదు కలవడం కాదు, నది సముద్రంలో కలవడం కాదు, నదే సముద్రం అయిపోవాలి. ఎనర్జీ కాన్సెప్ట్ అంటే జీవాత్మనే ఆత్మగా ఎదగాలి, పిల్లవాడే తల్లిదండ్రుగా మారాలి, అది మన కాన్సెప్ట్. మీరు చిన్నపిల్లలుగా ఉండి ఎదిగి పిల్లల్ని కనలే, మీరు తల్లి అయి కాలే. సో మీ లక్ష్యం మీరు తల్లి అయి కావాలి, అమ్మమ్మ కావాలి, తర్వాత ఏవేవో ఉన్నాయి. అలాగే మీ లక్ష్యం నేనే దేవుడే కావాలి. దేవుడిలో ఐక్యమైపోవడం కాదు, ఏదవల్ల ఐక్యం అవ్వాలని చూస్తారు. రియల్ మాస్టర్ ఐక్యమైపోడు, దేవుడే అయిపోతాడు, తనే దైవం. అర్థమైందా? సో మీరే దైవం అయిపోవాలి, అది టార్గెట్, న్యూ ఎనర్జీ టార్గెట్. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు దాన్ని ఎక్స్ప్రెషన్. సో మీరే దేవుడు అయిపోవాలి. నేను జీవాత్మనే, జీవాత్మనే మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నాను? మాయలో ఇరుకున్నట్టు మాట్లాడుతున్నానా, ఇంత గట్టిగా మాట్లాడుతున్నానా? ఎవరున్నారు నా వెనకాల? ఇంత ఎలా వచ్చింది అంటే జీవాత్మనే ఎదిగి ఆత్మగా మారింది కాబట్టి ఇంత గట్టిగా నేను మాట్లాడగలుగుతున్నాను. రేపు ఇంకా ఎదిగి పరమాత్మగా మారుతాను, విశ్వమంతా వ్యాపిస్తాను, అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడతాను. అర్థమైందా? సో ఇది అహంకారం కాదు, నాకు జరిగినాయి నేను చెప్తున్నాను. ఇది దీంట్లో అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి ఇది అహంకారం కిందికి రాదు. వ్యతిరేకం కూడా ఎప్పుడైతే కలుస్తుందో అహంకారం ఉండే అవకాశం లేదు అక్కడ. మంచి నేనే చెడు నేను, ఈ అహంకారం ఎలా ఉంటుంది? ఒక్క మంచి ఉంటే అహంకారం, ఒక్క చెడు అన్న అహంకారమే. అన్ని నేనే అన్నప్పుడు ఇది అహంకారం ఉండదు. సో ముందు మీ లోపల ఉన్న అన్నింటినీ నేనే అనుకుంటారు, తర్వాత విశ్వమంతా ఉన్న అన్ని కూడా నేనే అనుకుంటారు. అప్పుడే మీరు విశ్వాత్మ అయిపోతారు, పరమాత్మ అయిపోతారు. ఓకేనా? సో ఫస్ట్ ఆత్మగా పరివర్తన చెందాలి, తర్వాత పరమాత్మగా పరివర్తన చెందాలి, అది మీ టార్గెట్. ఓకేనా? అర్థమైందిగా? సో ఈ శక్తి పరివర్తన చేయడమే అల్టిమేట్. సో అల్టిమేట్ గా శక్తి పరివర్తన చేసి స్వచ్ఛంగా చేసి ముందు మీరు కడుపు నిండా ఫుడ్ తినాలి. ఆ శక్తిని మీరు ఆస్వాదించాలి, బయటికి పంపించకండి. ఓ లోకాన్ని పంపిస్తా, లోకాన్ని పంపిస్తా, పక్కన పెట్టండి దరిద్రం. లోకాన్ని వదిలేయండి, లోకానికి తెలుసు ఏం చేయాలో. సో ఆ స్వచ్ఛమైన శక్తిని ఏం చేయాలి? మీ శరీరానికి, మీ మనసుకు, మీ లోపల ఉన్న గత జన్మలు అన్నిటికీ అందించండి. సంపూర్ణంగా ఎంజాయ్ చేయండి ఆ శక్తిని. ఎంజాయ్ చేశాక డెఫినెట్ గా ఎక్కువ వస్తుంది, తప్పదు, అప్పుడు ఎక్కువ ప్రవహిస్తుంది, అప్పుడు ఆటోమేటిక్ గా అందరికీ పంచండి. మీరు పంచకుండా అలా ఉంటే చాలు, ఆటోమేటిక్ గా మిమ్మల్ని చూసి అందరూ మారుతుంటారు. ఇదేంటి ఇంత ఆనందంగా ఉన్నా, ఏంటి ఏం చేస్తున్నావు అని ఆశ్చర్యపోతారు అందరు. ఓకేనా? సో స్వార్థం, మీరు చాలా నిస్వార్థ పరులు నా దగ్గరకు వచ్చేటప్పుడు మీరు నిస్వార్థంగానే సేవ చేస్తుంటారు. సో ఆ నిస్వార్థం నుంచి కొద్దిగా స్వార్థం కూడా పెంచుకోండి. కొన్ని రోజులు మీతో మీరు ఉంటూ మీ సామర్థ్యాలను ఇంకా పెంచుకోండి. కొత్త కొత్త ఈ టెక్నిక్స్ ను మీరు పెంచుకొని దాంట్లో నిష్ణాతులు అయ్యాక అప్పుడు ఇంట్లో కూర్చుంటే నేనే తన్ని నిలబడతాను బయటికి. ఓకేనా? అప్పుడు సేవ చేయకుంటే నేనే కొట్టి తిట్టి మరీ బయటికి పంపిస్తాను. కానీ ఇప్పుడు మాత్రం బయటికి వెళ్తాంటే కొట్టి తిట్టి మరీ ఇంట్లో కూర్చోబెడతాను. నేను చేయను, నేనంటే తెలుసు కదా నేనంటే ఎవరో, శివుడు వస్తాడుగా, బాధ్యత తీసుకుంటాడు. మా వంత ఆయన బాధ్యత తీసుకున్నాడు, ఆయన చెప్పినట్టు చేయాలి. మీరు పెళ్లి చేసుకుంటాను, నేను నా సంపద నా కొడుకు పెళ్లి చేసుకోవద్దన్నాడు. ఒకసారి ఆయన చెప్పింది చేయకుంటే నాకు పెద్ద దెబ్బేశాడు. ఓ నాయన ఇంత నిజంగా ఈ మాట కరెక్టే కాదేమో, అదే దేవుడు కాదేమో, మనసు చెప్పిందేమో, చేసేస్తానో పని చేశాను, దెబ్బ పడ్డది రివర్స్. ఓ నాయనమ్మో ఇంతో జాగ్రత్త ఉండాలి ఎందుకు మనకు, ఆయన ఏం చెప్తా చేసేద్దాం అంతే. లోక కళ్యాణానికి నీది అవసరమైందో అది చేయి, అందరిలాగా ఎదవల్లాగా నువ్వు ఫాలో కావడం కాదు, యూ హావ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. సో కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అంటే ఓకే అన్నసాను. ఏదైతే మనకు మనకు కావాల్సింది ఆనందం, నాకు కావాల్సింది నాకు ఆనందం, నాకు తోడు. ఆ తోడు బయట ఎవ్వడు ఇవ్వలేడు, నేను ఆ సాధ్యమే కాదు. అందరూ ఏడుపోటు మాకాలి, నాకు తోడు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? నన్ను చూడండి, అయ్యో జీమ్ కడతా, ఏ రక్తంగా సస్తావేమో అనేవాడే తప్ప, ఏం కాదు కూర్చో అనేవాడు ఎవడున్నాడు? నేనే తప్ప. నేను కొరకు ధైర్యం ఇచ్చే కానీ నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు నిజంగా ఉంటే నేను డెఫినెట్ గా పెళ్లి చేసుకుంటా. ఎవరు లేరు, నేనే వాళ్ళు ధైర్యం ఇవ్వాలి. అలాంటి వాళ్ళు లేరు నన్న, నువ్వే ఇప్పుడు తయారు చేయాలి కాబట్టి నీకు శృతి అయ్యే భార్యలు దొరకరు నీకు. ఆ దొరికాక అప్పుడు ఆలోచిస్తాను, నేను చెప్తాను నీకే. ఇప్పుడే తాగు, లోక కళ్యాణం ముఖ్యం, ఒక్కరికే నీకు అంకితం అయితే సాధ్యం కాదు. అది పెళ్లి చేసుకున్న నీకు బాధ్యత ఉంటుంది, నోరు మూసుకో అంటే సరే ఆయన ఆగిపోయిన మరి ఆయన చెప్పింది కరెక్టేగా. నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు, నాకు తోడిచ్చేవాళ్ళు ఉండాలిగా. టెన్షన్ పడేవాళ్ళు ఉంటే నాకే తోడు, నేనే వాళ్ళకి తోడుగా అవసరం వస్తుంది. ఓకేనా? సో కాబట్టి దయచేసి మీ దైవానికి సరెండర్ అయిపోండి. ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోండి, మీరే దేవుళ్ళు అయిపోండి. ఇంత మంచి అవకాశం, ఇంత మంచి ఎనర్జీస్ ఇక్కడ గందరగోళం ఉంది, కానీ అదే సమయంలో ఈ గందరగోళంలోనే మీకు అద్భుతమైన పరిష్కారం కూడా ఉన్నది, ఇక్కడే దాగి ఉంది. గందరగోళం ఉన్నప్పుడే, శక్తులు ఎక్కువ మూమెంట్ అయినప్పుడే మీకు ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే స్థిరంగా ఉండదు, స్లోగా ఉంటే మీరు టైం పడుతుంది. ఫాస్ట్ ఫాస్ట్గా మూమెంట్ అవుతున్నప్పుడు, అటు ఇటు కలుతున్నప్పుడు ఫాస్ట్గా చెడులో ఉంటారు, ఫాస్ట్గా మంచిగా ఉంటారు, ఫాస్ట్గా ఆరోగ్యం వస్తుంది, ఫాస్ట్గా అనారోగ్యం ఇట్లా మారుతూ మారుతూ ఉంటుంది. అటు ఇటు మారడం వల్ల ఏమో అటు ఫుట్బాల్ లాగా ఎంత ఇన్ని రోజులు అటు ఇటు తిరగడం అని మధ్యలో కూర్చుంటుంది. ఆ కూర్చోవడం రావాలి అంటే అటు ఇటు శ్రమించాలి. ఊరుకురా, నేను పాడుకోరంటే మీకు నిద్ర రా, మీకు నిద్ర రావట్లే అన్నారుగా. సపోజ్ ఏం చేయాలి, నిద్ర రాకుంటే ఊరుకండి, ఒక కిలోమీటర్ వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, లేదా ఏదో ఎక్సర్సైజ్ చేయండి, బాగా అలసిపోయి హాని పడిపోతారు. చెప్తున్నా ఏదో మామూలు అలసట కాదు, అది నిజంగా అది మీరు చెల్లెవ్వలేని పరిస్థితి రావాలి, అంత అలసిపోవాలి, ఎట్లా రాదు చూస్తాను నిద్ర. సేమ్ అదే మీరు అటు ఇటు మంచి చెడు ప్రయాణం చేసి ఓ స్థితిలో హాయిగా అలా విశ్రాంతిగా అలా ఉంటారు. సో ఈ అది అవకాశం ఉంది, ఎనర్జీ ఫాస్ట్గా మూమెంట్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం భూమి మీద. సో దాన్ని సద్వినియోగం చేసుకుని ఫాస్ట్గా మీ అన్నింటినీ మీ కోరికలు మీ ఏవైతున్నాయో వాటి అన్నిటి ద్వారా పరమాత్మ దగ్గర చేరండి, చేరే అవకాశం చాలా ఉంది. ఓకేనా? సో ఇప్పటి నుంచి మీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక అద్భుతమైన మీనింగ్ ఉందని గుర్తించండి. ఏ చిన్న సంఘటన జరిగినా, ఎగ్జాంపుల్ సంఘటన చెప్తాను, ఆ మేడం ఏమవుకున్నా పర్లే. ఏమైందంటే నిన్న మాకు ఒక విషయం తెలిసింది, ఏంటంటే ఎవరో ఏదో అన్నారట ఏటి సరిగ్గా ఫుడ్ పెట్టలేదని అన్నారు. ఎవరినంటారు ఇక్కడ ఫుడ్ పెట్టింది ఎవరు? మీరే కదా. మరి ఎవరిని అండి, ఎందుకంటే ఎవరినంటారు ఫుడ్ పెట్టినా? మరి మీకే పెడతాను, మీరు అడిగింది మీరేగా. వాళ్ళకి పరోక్షంగా మీకు ప్రత్యక్షంగా అంతే, పరోక్షంగా పెట్టేదే చాలా బాగుంటుంది. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వినండి, నేను డైవర్ట్ చేయలేదు, అదే ఇదే జ్ఞానం, మీరు ఆగైపోయారు. సో ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు జరిగింది మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ ముగ్గురు యాక్టివ్గా ఉంటారు మీ లోపల. ఎవరు ఆ ముగ్గురు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఒకళ్ళు సృష్టి చేస్తారు, ఒకరు నడిపిస్తారు, ఒకళ్ళు నాశనం చేస్తారు. మీరు ఆత్మ వైపు అడుగులు వేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ ఏం సృష్టి జరిగింది, ఒక అద్భుతమైన క్లాస్ జరుగుతోంది, ఆమె స్వచ్ఛంగానే సేవ చేస్తోంది, అందరికీ మీకు వండి పెట్టింది. కానీ తెలియకుండా ఒక థాట్ వస్తుంది లోపల, అబ్బా వీళ్ళందరూ బాగా తిన్నారు, వీళ్ళందరూ మెచ్చుకున్నారు నన్ను, నేను మంచి వంటకారిని అని ఒక ఆలోచన, నేను మంచిగా వాళ్ళకు సేవ చేశాను అని ఒక ఆలోచన వచ్చింది, అయిపోయింది, పట్టేసుకుంది. పట్టుకోవడం అంటే ఏంటి? రూపాన్ని ఏర్పరచుకుంది, క్రియేట్ అయింది రూపాన్ని. సో విష్ణుమూర్తి గారు ఏం చేశాడు? నడిపించాడు కొద్దిసేపు. ఆ రోజంతా బానే ఉంది. తెల్లారు పొద్దున్నేమంగా గాలి వార్త రానే వచ్చింది, ఫుడ్ పెట్టలేదు సరిగ్గా అని అయిపోయా. ఎవడు పంపించాడు ఇడు? ఇది ఎవరు చేశారు? శివుడు డెస్ట్రాయ్ చేశాడు ఆమెకున్న రూపాన్ని. అర్థమైందా? సో శివుడు డెస్ట్రాయ్ చేశాడు. ఎందుకు చేశాడు? డెస్ట్రాయ్ చేయకుంటే ఏమైతుండే ఈమె? అహంకారంలోనే అలా ఉండిపోయి, నేను మంచిగా ఉండుతాను, నేను మా బాగా సేవ చేశాను, నేను సేవ చేశాను అని చెప్పేసి పరమాత్మకు డింగని దూరం అయిపోయింది. సో ఆ నెగిటివ్ జరిగింది కాబట్టి ఆమె డింగని పడిపోయింది. ఆమె తెలియకుండా కొద్దిగా తెలియకుండానే విమర్శించు మొదలెట్టారు. నేను వీళ్ళ ఇంటి నుంచి వచ్చే వరకు చెప్పారు, చెప్పండి మేడం అది అవసరము, కరెక్ట్, అలా జరిగింది కాబట్టి మళ్ళీ మీరు పడిపోయినారు, థ్యాంక్స్ చెప్పండి అన్నవాడికి, అలా జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాలెన్స్ అయిపోయారు. ఓహో, పోగిడాడు, ఒకటి తిట్టాడు, ఈ డ్రెస్ వేసుకుంటా అంటే పొద్దున ఒక ఆయన పర్వాలేదు, ఆయన వద్దు అన్నది, కాబట్టి మాకు నచ్చలే, ఆఫీషియల్ డ్రెస్ ఈ పైజామా ఏంది, టీషర్ట్ ఏంది అని అన్నది ఆమె. ఒకరు నచ్చింది, ఒకరు నచ్చలే, అబ్బా థ్యాంక్స్ అన్న. మాట్లాడే సరదాగా ఇంట్లో ఉన్న పైజామనే వేసుకుని క్లాసులు కూర్చుంటే అంత మనవాళ్ళే కదా. ఫస్ట్ రోజు ఏమో కొద్దిగా అఫీషియల్ ఉందో లేకుంటే ఈడియన్ రావు ఇట్లా ఉంటాడని అన్నారని అఫీషియల్ గా రెండు రోజులు మెయింటైన్ చేశారు. ఇక మా తోడు బూటులే కదా, లింక్ కలిపేశాను కదా, ఇంకేందుకని మామూలుగా ఇంట్లో ఉన్నట్టు ఉన్నాను, ఉంటే ఉండొచ్చా అని ఆయన అడిగాను రాగానే. ఓకే అన్నాడు. కానీ ఆమె మాకు నచ్చలేదండి, డ్రెస్ మార్చేయండి, అఫీషియల్ గా ఉండాలి, ఇదేంటి మాస్టర్ ఇలా ఉంటారా అని ఆమె అనేసింది. చూడండి ఎనర్జీ ఎలా వెళ్ళిపోయిందో. ఈయన ఓకే, సో ఈమె నెగిటివ్, ఆమె పాజిటివ్, న్యూట్రల్, ఇట్లా ఒక్కొక్కరు న్యూట్రల్ గా ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవి ఎందుకు జరుగుతున్నాయో మీరు బాగా అర్థం చేసుకోవాలి. సో సృష్టి చేసింది, నాశనం చేయాల్సింది, ఇది మీ బాధ్యత. ఇప్పటి నుంచి మీకు బరువు బాధ్యత ఏర్పడుతుంది. మీరు ఏవైతే సృష్టి చేస్తున్నారో వాటన్నిటినీ ధ్వంసం కూడా చేయాలి, లేదా ఇంకా అద్రిపోయే భాషలో, ఆధ్యాత్మిక భాషలో చేయాలని చెప్పాలంటే మీరు స్వచ్ఛమైన శక్తిగా పరివర్తన చెందించాలి, అది మీ డ్యూటీ. సో మీరేమేం సృష్టి చేస్తున్నారు? బ్రహ్మగా మీరు సృష్టి చేశారు, ఒక సపోజ్ ఒక కర్రీ ఉండారు, అది మీరు సృష్టి చేశారు, అది కూడా సృష్టే, మీరు బ్రహ్మగా సృష్టి చేశారు. విష్ణుమూర్తిగా నడిపించాలి, శివుడిగా డిస్ట్రాయ్ కూడా చేయాలి దాన్ని. ఒకవేళ అది లోపలికి వెళ్తే డిస్ట్రాయ్ చేయడం అంటే మళ్ళీ దాన్ని మల్లంగా మార్చి బయటకు పంపించడం, అది కూడా మీ పనే. లేదు బయట ఎవరు తినలేదు, ఎవరికైనా పెట్టడమా, ఇంకెవరికైనా, లేదా బయట పడేయడమా, ఏదో డిస్ట్రాయ్, ఏదో రకంగా అట్లా ప్రతి దాన్ని కూడా మీరు ఏదైతే క్రియేట్ చేశారో, ఏమేమి క్రియేట్ చేశా, ఏమేమి నడిపిస్తున్నా, ఇప్పుడు ఏవేవి బోర్ కొడుతున్నాయి, బోర్ కొట్టంగానే ఎందుకంటే నెగిటివ్ ఫీలింగ్ రాగానే వాసన రాగానే బయటపడేస్తామా లేదా మనం? అట్లాగే గబ్బు స్మెల్ నెగిటివ్ ఫీలింగ్ రాగానే మీరు వెంటనే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి సిద్ధపడాలి. ఏదైనా ఉంచుకుంటా, నేను ఉంచుకుంటా, వాడిపోయిన పువ్వును ఏమి ఉంచుకుంటారండి? మీరు ఎక్కడ పెట్టినా అది వాడిపోయింది, అయిపోయింది దాని పని. సో వై ఆర్ కీపింగ్? లెట్ హిమ్, డిస్ట్రాయ్ చేయండి దానికి, ఎక్కడో చెట్లో చెమ్మ ఎక్కడో భూమిలో పడేయండి, అది మళ్ళీ భూమిలో ఎరువుగా మారిపోయి, ఆ టూ కానీ వన్ కానీ ఆ ఎరువుగా మారిపోయి, ఆ గబ్బంతా ఎరువుగా మారిపోయి, దాంట్లోంచి మళ్ళీ కొత్త బియ్యం వస్తుంది. ఎగ్జాంపుల్, మళ్ళీ బియ్యం తింటారు తాగుతారు, మళ్ళీ టూగా మారుతుంది, టూ వెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతారు. అంటే మంచి చెడుగా మా చెడులోంచి మంచి పుడుతుంది, మంచిలోంచి చెడు పుడుతుంది. మంచి బియ్యం మంచి అన్నమే సాయంత్రం వరకు చెడు అన్నంగా మారిపోయిందిగా, ఆ చెడుగా మారిపోయింది, తిన్నా కూడా టూ ఫింగర్ గా మారిపోయిందిగా. మారింది ఎక్కడికి వెళ్తోంది? భూమిలోకి వెళ్తోంది. సో మన టూ వేలకున్న వేరే టూ అయితే వెళ్తున్నాయి కదా, పశువుల టూలన్నీ వెళ్ళి అవే కదా ఎరువు. మరి ఏమేస్తున్నారు మీరు, ఏమేస్తున్నారు, ఏమొస్తుంది బయటికి? చెడంతా వేసి ఏదో విత్తనం నాడితే దానిలోంచి ఒక అద్భుతమైన పంట పండుతుంది, మంచి పంట. మరి ఆ మంచి పంట ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది, తర్వాత అది కూడా మారిపోతుంది. సో ఈ మార్పు చెందడం అనేది సహజమైన ప్రక్రియ. సో ఈ మార్పు చెందే దాన్ని మారకుండా ఆపకండి. అది మారుతుంది, మీరు ఆపకుండా అది మారకుండా ఉండదు, డెఫినెట్ గా అది మారుతుంది. సో ఎప్పుడైతే మీరు మార్పును అంగీకరిస్తారో, చెడు తర్వాత మంచి, మంచి తర్వాత చెడు, ఆరోగ్యం తర్వాత ఆరోగ్యం, అనారోగ్యం, ఇలా వస్తూ పోతూ ఉంటాయి. బీదరికం తర్వాత డబ్బు, డబ్బు తర్వాత నాకు డబ్బు వద్దు అన్నారా, అయిపోయింది అవుట్. లేదా నేను బీదరికే డబ్బు కావాలి అన్నారా, అవుట్. ఎప్పుడు డబ్బు ఉండాలన్నారా, రూపమే అది డబ్బు. అంటే రావాలి పోవాలి ఖర్చు పెట్టాలిగా, వచ్చిన తర్వాత దాచేసుకుంటారా, ఎంజాయ్ చేయాలి కదా, సినిమాలకు వెళ్ళాలిగా, వెళ్ళరా, కార్లు కొన్నారా కొనాలిగా, అన్ని ఎంజాయ్ చేయాలి లైఫ్ను. జీవితం అంటే ఏదో అన్ని వదిలేసి అక్కడ కూర్చోడం కదా, కళ్ళు మూసుకునేది వల్లగా. అది కొద్దిగా తెలుసుకునేంత వరకు మీ బాడీ మైండ్ గురించి. అల్టిమేట్ గా ఆ ప్రాపంచికంగా కృష్ణుడిలాగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అన్ని రకాలు. కృష్ణుడు అంటే ఏదో అమ్మాయిలు చుట్టూ తిరగడం ఇది కాదండి, ఆయన ఓ చిన్న పని ఆయన చేసింది. అల్టిమేట్ ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆయన రాజ్యం వెళ్ళాడు, ఎంతమందికి సేవ చేశాడు, జ్ఞానాన్ని చెప్పాడు, ఆదర్శంగా నిలబడ్డాడు. అంతమంది చచ్చిపోతుంటే నరుక్కుంటుంటే అలా చూడగలిగాడు, ఆయనే నరికాడు ఎంతో మందిని, ఎంతో మందిని చంపాడు ఆయనే. ఆయన ఆనందం చెక్కు చెదరలేదు, ఆ చిరునవ్వు అలానే ఉంది. అందరికంటే ఎక్కువ కష్టపడితే కృష్ణుడే. కృష్ణుడు కష్టాలు నేను ఎవరు వాట్సాప్ లో పెట్టారు, మీరు చదివారో లేదు. ఎప్పుడు నేను విచిత్రంగా వాడికి ఐడియా వచ్చింది, అంతవరకు రాముడి కష్టాలే మనం విన్నాం కానీ కృష్ణుడు కష్టాలు అని రాశాడు వాడు ఎవడో. ఎంత బాగా రాశాడు, ఆయన ఎన్నిసార్లు యుద్ధం చేశాడు, ఎంతమంది చెప్పాడు, ఎన్ని కష్టాలు పడి చిన్నప్పటి నుంచి. కానీ మనం కష్టపడ్డాడే అనుకోం, కృష్ణుడు అనగానే ఒక ఆనంద స్వరూపం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. అంతలా ఎంజాయ్ చేశాడు ఆ కష్టాలను కూడా, ఆ కష్టంలో కూడా అంత పరమానందంగా ఉన్నాడు వాడే. అందుకే ఆ కృష్ణతత్వానికి అంత విలువ. ఈ అన్ని అవతారాలలో కృష్ణ అవతారమే హైలైట్. అన్ని అర్థమైంది కదా, అన్ని కష్టాలే. కానీ ఆయన కష్టంగా తీసుకు, ఆయన కష్టంగా కనపడలేదు, అంటే ఆడుతూ పాడుతూ సరదాగా చిలిపిగా చేసుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన ఆ పరమాత్మ, రియల్ పరమాత్మ అంటే అబ్బా ఇలా ఉంటాడరా, అన్ని నరకడాలి, కొట్టుకోవడాలి, చంపుకోవడాలి తప్ప మొత్తం ఆయన లైఫ్ అంతా ఏముంది? ఆయన స్వీకరించాడు, అందుకే అంత అద్భుతమైన భగవద్గీత చెప్పాడు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆయనది. అర్థమైందా? సో కాబట్టి మీ డ్యూటీ ఏంటంటే, ఇప్పటి నుంచి మీకు మూడు రకాల ఆలోచనలు కంపల్సరీ వస్తాయి, లోపల రావాలని పెట్టుకోమని చెప్పాను. అయిట్లో అలాగే బయట కూడా మీకు మూడు రకాల ఆలోచనలు అవసరం. బయట కూడా మూడు రకాల క్రియేషన్స్ అవసరం. ఏంటి క్రియేషను? ఒకడు పొగుడతాడు, ఒకడు తిడతాడు, ఒకడు తటస్థంగా ఉంటాడు. కంపల్సరీ అవసరమే. 33% పొగడతలు, 33% తిట్లు, 33% న్యూట్రల్. ఇట్లా ప్రతి దాంట్లో ఈ మూడు పెట్టుకోవాలి. మీరు పెట్టుకోకుంటే ఏమవుతుందంటే అహంకారాలు పెరిగి రూపాయలు పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుంది. పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే, డిప్రెషన్ నెగిటివ్ ప్రాబ్లమే, పాజిటివ్ ప్రాబ్లమే. సో మూడు ఉండాలి. మూడు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మీరు పరమాత్మకు చాలా దగ్గరలో ఉంటారు. మీరు ఎప్పుడంటే అప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్లడం రావడం సాధ్యమవుతుంది. సో నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ మీకు కొన్ని ప్రాక్టికల్ గా జరిగిన చెప్పాలి. ఈ మధ్యలో నేను అర్థమూరు అనే ఊర్లో క్లాసు పెట్టాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నా గురించి చాలా చెడు ప్రచారం ఉంది పిరమిడ్ సొసైటీలో. నన్ను ఏదో తీసేశారని నాకు తెలియదు, తీసేశారు. ప్రతిసారి కాన్సెప్ట్ని ఏదో మీరు కూడా నిన్న మాట అన్నారు కదా, ప్రతిసారి కాన్సెప్ట్ని రిజెక్ట్ చేశారని ఏవో బాగా ప్రచారం. 2000 అది నిన్న మొన్న, అదే అడిగినండి కదండి. సో అది నాకు మీ ద్వారా కూడా, చాలా మంది ద్వారా కూడా తెలిసింది ఏంటంటే, నేను 2000 బయటికి రావడానికి కారణం నా గురించి బాగా చెడు ప్రచారం ఎవరో చేస్తున్నారని చెప్పేసి, సరే వీళ్ళకి ఇబ్బంది అవుతుందేమో నేను పిరమిడ్ సొసైటీలో ఉండడం వల్ల ఎందుకులే అని నేను బయటకు వచ్చేసాను. వచ్చేసి నా ఓన్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను. నేను ఎవరితో గొడవ పడలే. పత్రిసారి నేను ఎవరో పత్రిసారికి తెలియదు ఇప్పటివరకు. నేను ఉన్నాను ఒక మంచిని అని కూడా ఆయన తెలుసో తెలియదు. మొన్న అందరిలో నన్ను చూసినా కూడా అలా చూసి చూడనట్టుగానే చూశాడు. సన్మాన్ చేసినా ఎవరో అనుకున్నాడు, అతను అతను మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటివరకు నేను పత్రికలతో మాట్లాడలేదు, ఒకసారేమో హా ఏదో అన్నట్టున్నాను అంతే. సెకండ్ ఒక 4 సార్లు ఆయనే నా దగ్గరకు వచ్చాడు, కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నా గురించి ఆయనకు తెలుసు తెలియదు. సో అలా జరిగినప్పుడు మన అర్థమూరులో ఏమైందంటే, అక్కడ క్లాస్ పెడతామన్నారు. పెడతామంటే అక్కడ ఊరి వాళ్ళు కొందరు మాస్టర్స్ ఉండే ఏం చేశారట, ఆయన వచ్చాడా ఊరే నాశనం అయిపోతుందన్నారట. నేను నెగిటివ్ మాస్టర్ అని నా పేరు పెట్టారు నాకు. నేను నెగిటివ్ మాస్టర్ని కాదు, నేను నెగిటివ్ పాజిటివ్ న్యూట్రల్ 3 మాస్టర్లు. ఇది ఇప్పుడు కాదు, నేను 2007లో వైజాగ్ వచ్చి 48 రోజులు ఉండి రోజు 2 డేస్ క్లాసులు తీసుకున్నాను ప్రతి సెంటర్లో. తీసుకున్నప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ చెప్పాను. కాకపోతే అప్పుడు పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ పదాలు పడాను. ఇప్పుడు నెగిటివ్ అంటే భయపడుతున్నారని రాగద్వేషాలని పదం మార్చాను అంతే. నేను కాలం తగ్గడం మారాలి కదా, ఎదవాళ్ళకి ఎట్లా చెప్పాలి జ్ఞానం. నెగిటివ్ అంటే భయపడుతున్నారు, రాగద్వేషాలంటే అంతా నోరు మూస్తున్నారు. పూజలు చేసేవాళ్ళని ఎవరైనా అమ్మ కరెక్టే బాబు, రాగద్వేషాలు ఉండకూడదు. నెగిటివ్ పాజిటివ్ ఉండకూడదు అంటే పాజిటివ్ ఉండకూడదు అంటావా, నెగిటివ్ ఉండాలంటావా, నెగిటివ్ ఫ్రెండ్ అంటావా, ఇవి ఎన్ని బాధలు. నెగిటివ్ అంటే అంత భయం ఉంది, రాగద్వేషాలంటే ఏ ఫీలింగ్ లేదు, ఏ టెన్షన్ లేదు. సో ఆ ఊరి వాళ్ళందరూ బాగా ఇబ్బంది పెట్టారట. అయినా ఆ మేడం ఏదో మీలాంటి కొద్ది గట్స్ ఉన్నామే, ఆమె లాంటి గట్స్ ఉన్నామే, ఏం చేసిన డౌట్ నేను పెడతా ఎవడన్నా. ఏం గట్టిగా మాట్లాడుతున్నారు కదా చూద్దాం. సో కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు క్లాస్ పెట్టారు. పెట్టగానే నేను వెళ్ళాను, ఆయన ధైర్యం చేసి క్లాస్ పెట్టారు, వెళ్ళాను. క్లాస్ వినేంత వరకు అందరికి డౌటే, ఇంతకు ఇది ఏం చెప్తాడు, వీడు అంత జిడ్డు ఏం చేరా అని అందరికి డౌటే. క్లాస్ పెట్టారు, నా క్లాస్ విన్నారా, ఇక అంతే ఫ్లాట్ ఇలాగే ఉంటుంది. విననంత వరకే నేను మీద అంత విన్నారా అవుట్, ఇక ఫ్లాట్. ఏ అబ్బాయి ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు. కొందరు విమర్శించినా అల్టిమేట్ గా అందరికి ఓకే ఇది బాగుంది క్లాస్ పర్ఫెక్ట్ అని అనుకున్నారు. అయిపోయాక అక్కడ ఏం జరిగిందంటే, వాడి ఇంటికి వెళ్ళాను. ఒక అతను మా శిష్యుడు ఉన్నాడు, మీరు క్రాప్ సర్కిల్స్ అని ఒక బుక్ చదివి ఉంటారు, ఆ బుక్ రాసిన అతను సురేష్ అని ఒక పిల్లోడు దాంట్లో ఉన్నాడు మెయిన్ మహా అవతార బాబా శిష్యుడు అతను. సో ఈ మహా అవతార బాబా రోజు ఆయన ఇన్నర్లోకి వచ్చి ఛాలెంజ్ చేస్తూ చెప్పేవాడు, గైడ్ చేసేవాడు. ఒక 2 ఇయర్స్ బాగా గైడ్ చేశాడట. ఆయన గైడెన్స్ తోటి ఆ బుక్ రాశాడు, ఆ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసి రాశాడు. రాశాక ఏం జరిగింది, కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ జరిగాక కొందరు మోసం చేయడం వల్ల అతను కొద్ది కోపం వచ్చేసి బయట కొద్ది దూరం ఉన్నాడు. ఈ లోపల మహావతార బాబుతో రెగ్యులర్ గా టచ్ లో ఉండి కొన్ని సమస్యలు రాగానే ఆ బాబాని అడుగుతుంటే, ఆ 2 ఇయర్స్ బాగానే రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత బాబా ద్వారా రిజల్ట్స్ రాలేదు. ఎంత చెప్పినా ఏంటి బాబు నువ్వు చెప్పింది రిజల్ట్ రావట్లేదు, ఏం చేయాలంటే, బాబు నీకు సమస్యలు చాలా పెద్దవి, ఇప్పుడు నేనేం చేయలేను, నీకు ఒకడు వస్తాడు వాడే నీకు ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తాడు అన్నాడట. వాడెవడో తెలియదు ఏదో ఈ లోపల నాకు అనుకోకుండా టచ్ లో వచ్చాడు. నేను రెగ్యులర్ గా 2-3 రోజులకి ఒకసారి మాట్లాడుతుంటాడు, చేస్తుంటే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. వచ్చాక నేను వాళ్ళ ఊరికి ఫస్ట్ టైం వెళ్ళాను. వస్తున్న సందర్భం సార్ మా ఊరికి రండి సార్ రండి సార్ అంటే వస్తా అన్నాను. ఈ లోపల క్లాస్ కూడా పెడతా అన్నారు. ఈ 2 అయినా అక్కడికి వెళ్ళాను. వెళ్ళాక క్లాస్ అంతా అయిపోయాక మీకు జ్యోతిష్యం వాస్తు పట్ల కూడా కొద్దిగా అభిప్రాయాలు ఉంటాయి కదా, అన్ని కవర్ చేయడానికి ఇది చెప్తున్నాను అనుభవాలు. అక్కడ వాడికి అన్నీ అవుతున్నాయి కానీ పెళ్లి కావట్లేదు. సో పెళ్లి ఎందుకు కావట్లేదు అని నేను ఏదో చెప్తున్నాను. నేను ఎక్కడో ఉండి చెప్పడం వేరే, దగ్గరుండి చూస్తే మీరు అసలు ఏం చేస్తున్నారో తెలుస్తాయి, మీ భావాలు మీ నడవడిక ఎలా ఉన్నాయో తెలుస్తాయి. సో అక్కడికి వెళ్ళాక చూస్తే నాకు అర్థమైందంటే వీడు బాగా జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాడు అని అర్థమైపోయింది. సార్ నా గ్రహం ఇలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని బాగా వైశ్యాస వాళ్ళు కొద్దిగా జ్యోతిష్యం టచ్ బాగానే పెంచుకున్నాడు. పెంచుకొని దానివల్ల ఆ గ్రహం ఇలా ఉంది, ఇది గ్రహం ఎలా ఉంది, శనివారుడు కుజదోషం ఉంది అని అక్కడ కాళహస్తికి వెళ్ళాడు. వద్దన్నాను కానీ వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా ఉంటారు కదా, సరే మీ పేరెంట్స్ ప్రకారం వెళ్ళు ఏం పర్లేదు చేసుకోను. ఏంది చేసినది రాలేదు, రిజల్ట్ రాలేదు. రాకపోయే వరకు నేను అక్కడ చూశాను వాడి మాటలన్నీ విని. నేనేం చెప్పానంటే, అరే బాబు నువ్వు జ్యోతిష్యం మీద రీసెర్చ్ చేయాలి, ఏదైనా ప్రతీది కూడా ఆ పరమాత్మ ప్రకృతి ఆ స్వచ్ఛమైన శక్తిలోంచి పుట్టాయి కాబట్టి నువ్వేం చెయ్యి, ఆ 9 గ్రహాలు ఉన్నాయి కదా, ఆ 9 గ్రహాల మధ్యలో మిత్రత్వాన్ని క్రియేట్ చేయి. ఈ గ్రహం మంచిది కాదు, ఈ గ్రహం చెడ్డది, ఇలా మన అభిప్రాయాలు ఉన్నాయి జ్యోతిష ప్రకారము. నాకు కూడా జ్యోతిష్యం టచ్ ఉంది కాబట్టి ఆ గ్రహాల మధ్యలో శత్రుత్వం బదులు మిత్రత్వాన్ని, ఇప్పుడు ఈ కాంతి తెలగైతే మంచి చెడు కలుపుతున్నామో అట్లా ఈ శత్రు గ్రహాల మధ్యలో మిత్రత్వాన్ని క్రియేట్ చేయి అని వాడికి ఒక కాన్సెప్ట్ చెప్పాను. చెప్పాక వాడేం చేశాడు, సరే నేను చేస్తాను అన్నాడు. ఇక అప్పుడు గమనిస్తూ వాస్తు వాళ్ళ ఇల్లు వాస్తు కూడా 100 ఏళ్ళు అయిందట ఆ ఇల్లు కట్టి, వెనకటి ఇల్లు బానే ఉంది, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఈ వాస్తు ఇంటికి కూడా ఆయుష్ ఉంటుంది కాబట్టి మీకు ఇంట్లో పెళ్లి కాదు అని వాస్తు పండితులు చెప్పారట. సో చెప్తే నేనన్నాను, అంత దరిద్ర వాస్తు ఇంట్లోనే నీ జ్యోతిషం దరిద్రం ఉంది అయినా నీ పెళ్లి చేయాలి, అది టాలెంట్ అన్నాను. అది న్యూ ఎనర్జీ కాన్సెప్ట్. ఎంత దరిద్రంగానే ఉండని గ్రహాలు కావాలని నీ పెళ్లి అంతే, ఆ దరిద్ర గ్రహాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. వాళ్ల ప్రకారం అది రాంగ్ కావచ్చు, కానీ మన కాన్సెప్ట్ లో ఎలాంటి గ్రహాలనైనా మనము, ఎంత చెడు గ్రహాలనైనా మనము దివ్యంగా ఉపయోగించుకోవచ్చు. నా మాట విను, నేను చెప్పింది చెయ్యన్నాను. చెప్పాక ఏం జరిగిందంటే, వాడు అదే సరే వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉన్నాను నేను. ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగి చేతబడి ఇవన్నీ కొన్ని కొన్ని వస్తున్నాయి దీంట్లో, ఇవి కూడా మీకు అవసరం, తర్వాత అడగండి డౌట్ లేనుంటే. వాళ్ళ బ్రదర్కు ఏమైందంటే, చీమలాగా నడుస్తాడు, ఒక మెడికల్ షాప్ ఉంది, అతనే చెప్పాడు 80% మెడిసిన్స్ లో నాన్ వెజ్ ఉందని చెప్పాడు. నాన్ వెజ్ తోటే తయారు చేస్తున్నారు 80% ఇంగ్లీష్ మెడిసిన్స్ అని. సో ఆ అబ్బాయి అతను వాళ్ళ బ్రదర్ ఏంటంటే చీమలాగా నడుస్తుంటాడు, మరీ అనారోగ్యంగా ఉన్నవాడైనా బాగా నడుస్తాడు, ఏం రోగం లేదు, చిన్న కాళ్ళ నొప్పులు, ఆ కాళ్ళ నొప్పులకు మరీ చిన్నగా నడుస్తాడు. జ్యోతిషం వాస్తు పిచ్చి బాగా అతని తోటి ఉన్నప్పుడు ఆయన ధ్యానం ఇవన్నీ నమ్మడు. ఫస్ట్ ధ్యానం నమ్మాడట. ఆ ధ్యానంలో మన వాళ్ళు ఏం చెప్పారట, మీ మగపిల్లవాడు కావాలని అనుకుంటే డెఫినెట్ గా చెప్పింది చేయండి, నేను చెప్పింది చేయండి, మగపిల్లవాడు పుడతారని చెప్పిందట అక్కడ మన పిరమిడ్ మాస్టర్. చెప్పింది చేసి బాగా అని చేస్తే అక్కడికి మళ్ళీ అమ్మాయి అయిపోతుంది. కాదు మీ అమ్మాయి ధ్యానం లేదు తీసి పక్కనట్టేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ జ్యోతిష వాస్తు దగ్గర మళ్ళీ పట్టుకున్నాడు. నేను సరే ఇవన్నీ నాకు తెలిసాక నేను అడిగాను ఆయన తోటి సరదాగా మాట్లాడుతూ, సార్ నేను కూడా జ్యోతిషుండే, నిజంగా జ్యోతిష ప్రకారం రిజల్ట్ వస్తుందా సార్ అంటే, సార్ జ్యోతిషం ద్వారా శాంతం చేసుకుంటే రిజల్ట్ వస్తుందా, మీ గురువు గారు ఏం చెప్పారంటే శాంతి చేసుకుంటే టెంపరీ పోస్ట్పోన్మెంటే కానీ మళ్లీ ఆ కర్మను అనుభవించవలసిందే అని మా గురువు గారు చెప్పారు అని అన్నాడు. మరి ఇంకేం సార్, మరి ఇక దీనివల్ల పరిష్కారం లేనట్టే కదా అంటే, అవునండి అన్నాడు. ఈ నాకు మా తమ్ముడు చెప్పాడు ఈ వాడికి కాళ్ళు ఎందుకు అలా నడుస్తాడని. ఏం అయినా కానీ తెలియనట్టుగా అడిగాను, ఏంటి సార్ మీ కాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అడిగి అంటే, అతను చెప్పాడు, సార్ మాకు నాకు చేతబడి చేశారు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒక ప్లేస్ ఉందట, అంతా చేతబడి చేయడమేనట, ఆ ప్లేస్ అంతా ఈ ఉన్నవాళ్ళందరూ అక్కడికి వెళ్తారట, వెళ్ళి అందరికి చేతబడి చేస్తుంటారు శత్రువులకు, అక్కడిక్కడో ఉందట ఊరేదో చెప్పాడు. సో ఆ చేతబడి చేశారట, ఎవరు చేశాడు, ఆపోజిట్ మెడికల్ షాప్ ఉన్నవాడే, వీడికి బాగా ఇన్కమ్ వస్తుంది, ఇద్దరు కోటోలే. సో కాబట్టి ఆపోజిట్ అతనే బిజినెస్ పోవాలని నాశనం కావాలని చేతబడి చేశాడట. సో చేతబడి చేస్తే అతనికి మొత్తం కాళ్ళకంతా రోగం వచ్చేసి చాలా డిప్రెస్ అయ్యాడట. మళ్ళీ ఇతను రివర్స్ దాన్ని విడిపించుకోవడానికి ఈతనే వెళ్ళాడట. అక్కడ చేసేవాళ్ళు ఉన్నాడ, విడిపించేవాళ్ళు ఉన్నాడ. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఈయన పేరు ఉన్నాడు, వాడు చేతబడి చేసేవాడు, ఎవరు చేతబడి చేశాడు పేరు అని రాసుకుంటాడట. అక్కడికి వెళ్ళి చూస్తే ఎదురుగా షాప్ కూడా వెళ్ళి చేతబడి చేయించాడని కనబడ్డదట. ఓకే వీడు వెళ్ళి మళ్ళీ వాడికి చేతబడి నాకెందుకు లేని కొద్దిగా మంచోడు. సో ఏం చేశాడు, ముందు నా విరుగుడు మంతా ఏం బాబు అంటే ఇచ్చాడట. ఇచ్చినా కానీ 20% తగ్గింది, 80% అలానే వచ్చింది. ఆ లోపల అలానే ఉంది, కుట్టి కుట్టి కుట్టికి నడుస్తున్నాడు. సో నడుస్తున్నాడు, మరి ఏం చేస్తా, ఏమండని పోనీ ఏం మర్చిపోయా పట్టించుకోవట్లేదు సార్ అన్న. అనగా నేను అన్నాను, మళ్ళీ చేతబడి చేస్తే ఎట్లా సార్ అన్న, మళ్ళీ నీకు సేల్స్ పెరిగి మళ్ళీ చేతబడి చేస్తే అప్పుడేం చేస్తావన్నా. అవును సార్ నేను ఆలోచించలే అన్నాడు. మళ్ళీ ఒక ముందే ఈయన కూడా చెప్పాను కదా నిన్న, మరి మరి డౌట్ చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా, ఇలా మళ్ళీ వేసే భయపడు ఇవన్నీ ఎందుకు. అవును సార్, మరి ఇప్పుడు ఏం చేయమంటారు, నేను ఒక పరిష్కారం చెప్తాను, నేను చెప్పించి నువ్వే చేతబడి విడిపించుకోవచ్చు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదన్నాను. హా చెప్పండి సార్, నేను చెప్పింది చేస్తా అన్నాడు. మీరు ఏం చేస్తారు చేస్తాను. ఏం లేదు, సింపుల్ గా కళ్ళు మూసుకొని ఎక్కడైతే నొప్పు ఉందో ఆ నొప్పు మీద దృష్టి పెట్టు, ప్రేమతో గమనించు అన్నాను. ఏం జరుగుతుందో చూడు అన్నాను. అనగానే నా ముందరే కూర్చోబెట్టాను. 5 నిమిషాలు కాగానే వెంటనే బెడ్రూమ్కి వెళ్ళాడు, అలా కూర్చొని కొంచెం ధ్యానం చేసి ధ్యానం పడిపోయాడు. అక్కడే మంచంలో కూర్చున్నాడు తను, ఇక్కడ పడిపోయాడట. నేను అప్పటికే ధ్యానంలోకి వెళ్ళిపోయి నేను ఏదో ఉన్నాను. కొద్దిసేపు 6 గంటల తర్వాత లేచాడు, వాళ్ళు లేపారట, ఎందుకంటే మెడికల్ షాప్ తీసే టైం అయింది, లేపేదట. అలా వీక్ గా అలా మెడికల్ షాప్కి వెళ్ళాడట. వెళ్ళిపోగానే నేను లోపల నేను లేచా, వాళ్ళ తమ్ముడు వచ్చి సార్ సార్ మా అన్న ఇట్లా పడిపోయాడు ఇట్లా పడ్డాడు అంటే. అనగానే నాకు డింగనో నెగిటివ్ భయం వస్తుంది కదా, మనకు డీలింగ్ అనేది తెలుసు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి వెంటనే ఏమైంది డీటెయిల్స్ అడిగితే చెప్పారు. అంటే నేను అన్నాను, మీ అబ్బాయి లోపల వాళ్ళ అమ్మ బుక్ కూడా భయపడ్డాను, నేను మీ అబ్బాయి లోపల చేతబడి శక్తి ఉంది కదా, దయ్యం లాంటిది, అది దయ్యం వదిలితే ఒక్కసారి ఏమైతుంది, నేను పడిపోతారు కొద్దిగా మూర్చపోయినట్టు పడిపోతారు, తర్వాత ఎనర్జీ వస్తుంది అవును కదా. కాబట్టి ఇది ఎలాంటిదే మీకు తెలుసు కదా, చిత్తబడి చేశారని మీరే చెప్తున్నారు కదా, ఆ శక్తి వెళ్ళిపోయింది, వెళ్ళిపోగానే అలా నీరసం వచ్చేసింది, ఆ ఖాళీ ఏర్పడింది, ఏం టెన్షన్ పడకండి మళ్ళీ ఎనర్జీ వస్తుందని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఇక నేను కూర్చొని నా సాధన ఏం చేశాను, నువ్వు బాగుపడు ఏదో మనసులో చెప్పాను కదా, నువ్వు బాగుపడు నేను బాగుపడు నువ్వు ఎదుగు నేను ఎనర్జీ పంపించడం నా సాధన ఏం చేశాను. 4 గంటలకి వెళ్ళాడు మహానుభావుడు, సాయంత్రం వచ్చేంత వరకు టెన్షన్, ఇడు ఉన్నాడా పోయాడా ఏం జరుగుతుంది. ఆ మెడికల్ షాప్కి అయితే వెళ్ళాడు, అక్కడి నుంచి అయితే దుర్వార్త ఏం రాలే, అయితే బతికే ఉన్నాడు మహానుభావుడు, కానీ మనిషి మారాడా లేదా తెలియదు సార్, రాత్రి 9:30 ఇంటికి వస్తాడు. 9:30 ఇంటికి వస్తుంటే బయట ఏదో వాకింగ్ చేస్తున్నా, మహానుభావుడు బండి మీద దిగాడు, దిగి అక్కడ ఎవరితోటో వచ్చాడు. వచ్చి శ్రీధర్ ఎనర్జీ మాస్టర్ అని పరిచయం చేశాడు. ఏంది ఇట్లా పరిచయం చేస్తున్నాడు, మనిషి మారాడు అనుకున్నా. ఆడ వెళ్ళిపోగానే ఇక ఆడవాళ్ళు క్యాటలాగ్ చేస్తారా, అట్లా దీనిలో చూపిస్తారు, అట్లా వాకింగ్ చేయడం వల్ల సార్ చూడండి సార్ ఎంత కాళ్ళు ఎంత బాగుపడాయో, అటు ఇటు నడిచేస్తున్నాడు ఫుల్ ఫాస్ట్ గా. ఎంత మార్పు వచ్చింది సార్, ఎంత బాగుంది సార్, అది ఒక గంట మాత్రం నరకం కనపడ్డా సార్, మొత్తం టార్చడే ఆ బాధ అంతా లోపల వచ్చేసి బయటకు వెళ్ళిపోవడంలో మొత్తం వీక్ అయిపోయి చాలా నీరసం అయిపోయింది, అసలు లేవలేక అనుకున్నాను. అట్లానే కూర్చొని వస్తే అలా ఆ శూన్యాన్ని గమనించాను మళ్ళీ ఒక్కొక్క శక్తి లోపల ప్రవేశించింది సార్, బ్యూటిఫుల్ గా ఉంది అని అన్నాడు ఆయన. సో అలా అనగా నేను ముందే చెప్పాను, ఖాళీ అయిపోయింది, నిన్న కూడా క్లాస్ లో చెప్పాను కదా. సో అట్లా రిజల్ట్స్ వచ్చి అప్పటి నుంచి ఆయన నా ఫ్యాన్ అయిపోయి ఇక ఎక్కడ లేని మర్యాదలు ఇక చచ్చిపోతున్నాను తట్టుకోలేకపోయాను. సో అదే అయిపోయాక నేను అక్కడ ఉండి తెల్లవారి ఒకరింటికి వెళ్ళాము. ఆమెకు ప్రాబ్లం మన పిరమిడ్ మా సారే పిరమిడ్ అని వాడుతున్నాయి అన్ని వీళ్ళందరూ రోగాల గురించే చెప్తాను, కొద్ది ఉన్న విషయం చెప్తున్నా అక్కడ జరుగుతున్నాయి. ఒక ఆవిడ పిరమిడ్ అతనే, పిరమిడ్ ఆమెనే 8 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తుంది. ఆమెకు ఒక విచిత్రమైన ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకు మందు లేదట. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మన లోపల తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు రెండు ఉంటాయి కదా, ఈ తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి, ఫైట్ చేస్తాయి. అనారోగ్యం ఏదైనా వస్తే ఫైట్ చేసి వాటికి అడ్డుపడతాయి. కానీ ఆమెకు చిత్రంగా ఏం జరుగుతుందట, తెల్ల రక్త కణాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయట, అనారోగ్యం సపోర్ట్ చేసి ఇంకెక్కువ రోగమే ఇలా చేస్తున్నాయట. సో 8 కాకుండా ఫ్రెండ్స్ అయిపోయే వరకు డాక్టర్లకు ఆశ్చర్యపోయి దానికి మందు లేదట, ఇప్పటివరకు ఎవడో సుశ్లలో అంటే రోగం ఎవరు కోట్లలో ఒకటికి వస్తుందట, దానికి మందు లేదట, ఇంటి నిండా మెడికల్ షాప్ మందులు కానీ ఈమెకు మాకు కావాల్సిన మందులు లేదు దాంట్లో. సో డాక్టర్ కూడా వదిలేశాడట, ఏ మందు కూడా ఇవ్వట్లేదా, ఎప్పుడు ఏమైతుందో ఉంటావోతావో తెలియదు అన్నట్టుగా చెప్పారట డాక్టర్లు. సో చెప్పంగానే అది ఎక్కడో జర్మనీలో ఎక్కడో ఉన్నదేమో కొద్దిగా, కానీ అక్కడికి వెళ్ళి చేసుకొని రావాలంటే 4-5 కోట్లు ఖర్చు అవుతుంది, మరి మీకుంటే సాహసం చేస్తే చేయండి అక్కడికి వెళ్ళండి అన్నారట. ఇక వీళ్ళంత సీన్ లేదు, ఉన్న రోజులు ఉంటామని అలా ఉంటున్నారు. ఇక నేను మందులు వేసుకోను, నేను నాన్ వెజ్ తినను, ఇక మొండిగా ఉంటాయి కదా మన పద్ధతులు, వాడో డాక్టర్ నాన్ వెజ్ తినమన్నారట. కొందరేమో మందులు ఏదో మినిమం ఏదో చిన్న చిన్న వాటికి వస్తే మందులు వేసుకోమన్నారు, నేను వేసుకోను, నేను నాన్ వెజ్ తినను ఇట్లా అని కొద్దిగా ఆమె మొండిగా ఉంది. మరి ఏం చేస్తాం ఇప్పుడు, నాన్ వెజ్ తినేద్దాం 10 సార్లు ఇట్లా ప్రచారం చేస్తున్నాం, మరి రోగాలు వచ్చినామో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు, ఆడేమో నాన్ వెజ్ తినమంటాడు, ఇప్పుడు ఏం చేయాలి, 10 సార్లు మాట వింటారా డాక్టర్ మాట వింటారా, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళదు అయితే ఇప్పుడు.
అదే కదా ఆయన గురువు ఆయన అలా చెప్పాడు, ఫస్ట్ కావు అని ఆయన మనకు అలా చెప్పాడు.
సో కాబట్టి ఆయన చెప్పాడు కరెక్టే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే డాక్టర్ మాట వినాలా 10 సార్లు మాట వినాలా, మరి మనకు మనం తగ్గించుకునే టాలెంట్ లేదు, నాన్ వెజ్ తింటే కానీ తగ్గదని డాక్టర్ అంటాడు, ఇలాంటి ఎన్నో కంట్రవర్సీలు ఉన్నాయి అక్కడ. సో ఆమె నాన్ వెజ్ తినా అంటుంటే నేను అక్కడ కూర్చొని ఒక రకంగా సాధన సరదాగా ఏదో మాట్లాడుతూ కొంచెం గొడవ పడి సరదాగా ఆమె లోపల ఒక స్థితి ఫైట్, ఆమె ఏంటి అక్కడ కూర్చొని నేను నాన్న తినా అంటాను, నేను తినాలి నువ్వు అంటాను, తింటేనే తగ్గుతుంది, నువ్వు నాన్ వెజ్ ద్వేషిస్తున్నావు చచ్చినా నీ రోగం తగ్గదు అని ఏదో కొంచెంసేపు ఇద్దరు వాదన పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఏం జరిగిందంటే అలా డిస్కషన్ అయితే నేను గత జన్మలు చూసుకున్నాను అది ఇది మన ఉన్నాళ్ళు కదా మన వాళ్ళు చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి గత జన్మలు చూసుకున్నా, ఏం గత జన్మలు చూసుకుంటే ఇలా ఉంటుందా, నాన్ వెజ్ ఇంత ద్వేషిస్తావా, నువ్వు ద్వేషిస్తా నీకు సాయం చేస్తుందా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కంపల్సరీ తినాల్సిందే సరదాగా తినా ఇలా సరదాగా అయిపోయి సడన్ గా ఒక డైమెన్షన్ అయిపోయింది ఆ మా వాదనలో ఏంటంటే ఆ టైంకి ఏదంటే సజ్జేస్తా అన్నది ఆమె. అంతవరకు నేను తినా అని పట్టుగా కూర్చున్నా ఆమె సడన్ గా మారిపోయి ఆ వాదనలో, నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది, ఆ వాదన ద్వారా ఏం జరిగిందంటే ఆ టైంకి ఏదంటే సజ్జేస్తా సరే అనడంతో పరమానందం యాక్టివేట్ అయింది ఆమె లోపల, ఆనందం వచ్చేసింది మొత్తం వాడి అంతా అనువను పులకరింత, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆనందము, నాకన్నా సూపర్ ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నా, నువ్వు న్యూట్రల్ గా ఉండాలి కానీ ఒక అభిప్రాయంతో ఉండకూడదు, నేను తినా అనేది అభిప్రాయమే, తింటా అనేది కూడా అభిప్రాయమే, నువ్వు కంపల్సరీ తినాలి అనేది కూడా నేను అన్నానే ఇది కూడా రూపమే, నేను తినా అనేది కూడా రూపమే, నిన్ను నిరాకారం చేయడం కోసం నువ్వు అక్కడ ఉన్నావు నేను ఇక్కడ ఉన్నా, ఆ నువ్వు మధ్యలోకి రావాలి, నాతో ఫైటింగ్ చేయడానికి అయితే నువ్వు వస్తావు కానీ నీ అమ్మ నన్ను తినుంటావు నన్ను చెడగొడతావు, నువ్వు నీ సంగతి చెప్తాను ఆమె అక్కడి నుంచి నా దగ్గరికి రావడం మొదలెట్టింది. నేను కూడా డింగని అక్కడికి వెళ్ళి కూర్చున్నా, అక్కడ నాన్ వెజ్ వెజ్ రెండు ఫ్రెండ్సే, అది వెజ్ ఇది నాన్ వెజ్ కానీ మధ్యలో న్యూట్రల్ తటస్థంగా ఉంటుంది. సో ఆ మధ్య స్థితి ఆమెకి యాక్టివేట్ అయింది, ఏంటి నాకు ఆ టైంకి ఏదనిపిస్తే చేస్తా సార్ అని. సో వెరీ గుడ్, ఇది పర్ఫెక్ట్, కాబట్టి ఇప్పటి నుంచి నేను ఎప్పుడు కోపంగానే ఉంటా, నేను ఎప్పుడు శాంతంగానే ఉంటా అనకు, ఏమనాలి ఆ టైంకి ఏదనిపిస్తే చేస్తా, రేపేం చేస్తా, రేపు ఇలానే చేస్తా అలానే చేస్తా అని భవిష్యత్తు ఫిక్స్ చేయకండి, దానివల్ల రూపం ఏర్పడుతుంది, దానివల్ల దైవం దూరం అయిపోతుంది, ఏమనాలి ఆ టైంకి ఏదనిపిస్తే చేస్తా, ఆ ప్రజెంట్లో ఏదనిపిస్తే చేస్తా, ది పవర్ ఆఫ్ నౌ, ఆ టైంకి ఏదనిపిస్తే చేస్తా, ఇట్లా ప్రతి పనిని కూడా ఫిక్స్ చేయకండి, ఇట్లా చెప్తా ఆట చెప్తా ఇలా ఉంటా అలా ఉంటా అనకు అడగండి, అంటే రూపాలను మీరు భవిష్యత్తును సృష్టి చేసినట్టు అవుతోంది, ఆ టైంకి ఏదనిపిస్తే చేస్తా, ఆ టైంకి తినాలనిపిస్తే తింటా, అలా ఉండండి. కానీ ఫిక్స్డ్గా నేను వెజిటేరియన్, నేను వా నాన్ వెజిటేరియన్, నువ్వు వెజిటేరియన్ ఎట్లయితే అన్నా నేను, నువ్వు నాన్ వెజ్ తింటున్నావు కావచ్చు, మందులు వాడుతున్నావు లేదా అన్న వాడుతున్నా అన్నది, నువ్వు నాన్ వెజిటేరియన్ పోవన్నాను నేను కాదా. పరోక్షంగా దాన్ని నాన్ వెజ్ తిన్నట్టే కదా మీరు మందులు వాడితే, ప్రతి మందులో ఉందా లేదా మీరు వాడుతున్న మందులు చెక్ చేసుకోండి, దానిలో రాసి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఇలా అయిపోయిందో, ఇక వాళ్ళ అమ్మ వాళ్ళందరూ సంతోషం, ఓ ఎగిరి గంతులేసి మా ఇంటికి వచ్చిన థ్యాంక్స్ థ్యాంక్స్ అని ఓ పొగిడారు. పొగిడి ఇంటికి వచ్చామో లేదో 5 నిమిషాలు కాగానే ఫస్ట్ అని ఫోను, ఎవరు, ఒక మాస్టర్, ఒక అతను ఫోన్ చేసి ఆయన ఎలా పిలిచారు మీరేంటి అది, ఆయన ఇట్లా అట్లా అట్లా అని అన్నారట. ఆయన తిట్టేశాడట ఆయన, ఈ పిల్లోడు ఎవడైతే పిలిచాడో ఆ పిల్లోడు బాధపడి సార్ ఏ సార్ ఇంతసేపు బాగుంది అందరు తిట్టారు ఇప్పుడైనా సార్ ఇట్లా పొగిడారు అని అన్నాడు. అంటే అరే ఎదవా మన కాన్సెప్ట్ ఏంట్రా, తిట్లు పొగడ్తోళ్ళు ఇవన్నీ ఉండాలి కదా, 33% తిట్లు, 33% పొగడ్తోళ్ళు, 33% న్యూట్రలే కదా, అదే కదా నా సాధన, నా చూసింగ్, నేను నువ్వు కూడా అదే కదా చూజ్ చేసుకోమంది. మరి పొద్దునంతా వాళ్ళు తిట్టారు, ఇప్పుడు ఈయన పొగిడారు ఈయన తిట్టాడు, ఎంత బ్యాలెన్స్ చేశారు థ్యాంక్స్ చెప్పాయనకు అన్నాను నేను. ఏం సార్ తిట్టును కూడా ఇలా తీసుకుంటారా మీరన్నాడు ఆశ్చర్యపోయాడు. ఇట్లా తీసుకుంటే ఇంకేముంది సార్, ఇంకేం లేదు అని అనుకున్నాడు. సాయంత్రం కాగానే ఏం జరిగింది, వాడు ఎవడో పాలతను పాలు రోజు పాల వ్యాపారం చేస్తాడు ఒకతన, వినండి, పాల వ్యాపారం చేస్తాడు ఒకతను, 6 నెలలైనా డబ్బులు ఇవ్వట్లేదట. వీడి సంకల్పం పెడుతున్నాడు, భార్య బాబు నాకు డబ్బులు ఇవ్వు అని సంకల్పం పెట్టి ధ్యానం చేయడం, వాడికి ఎనర్జీ పంపించడం అని చెప్పాను కదా నిన్న, శక్తిని పంపించడం, ఇలా చేసినా వాడికి రావట్లేదు. ఏం చేశాడు, సడన్ గా ఇది గుర్తుకొచ్చింది, తిట్లు ఉపకూడతలు ఇవన్నీ చెప్పాను కదా వాడికి ఆ 2 రోజులు ఉండి, సడన్ గా లోపలే దయచేసి కొద్దిగా రఫ్ పదం వాడుతున్నా ఏమనుకోవద్దు. వాడు వెంటనే మనకు ఐడియా వచ్చిందట, అరే ఇవ్వరా అని ఒకసారి అనుకున్నాడట. తర్వాత లంచ్ వరకు ఇస్తావు లేదన్న మాట అన్నాడట. తర్వాత న్యూట్రల్ గా ఉన్నాడట, ఉండి 3 ఎనర్జీస్ ని కలిపి లోపలే, ఇదంతా బయట కాదు లోపలే అనుకోని డింగన్ అలా ఎనర్జీ పంపించేశాడు వాడి దగ్గరికి. 6 గంటల వాడు డబ్బులు తెచ్చి ఇచ్చిపోయాడు. ఇదేంటి సార్ తిడితే కూడా డబ్బులు వస్తాయా అంటే, అదే మరి కేవలం తిడితే రావు, 33% తిడితేనే వస్తాయి, మళ్ళీ గుర్తుపెట్టుకో, కేవలం తిడతాంటే అది వర్కౌట్ కాదు, తిట్టాలి పొగడాలి న్యూట్రల్ 3 33% ఉండాలి, ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది, స్వచ్ఛమైన శక్తి తీసుకుంటుంది, అది అప్పుడు వెళ్తుంది, అప్పుడు నీకు రిజల్ట్ వస్తాయి అని చెప్పాను. అలానే జరిగింది, వాడు ఎంతో ఆనందపడ్డాడు ఇలా ఉందని. ఇది జరిగాక ఇక నేను వెళ్ళిపోయాను, 3 డేస్ ఉండి ఎన్నో వాడికి ఆ 3 డేస్ లోనే ఎన్నో అనుభవాలు జరగడంతో నా అనుభవం, నా డీలింగ్, నాకు వచ్చిన సమస్యలు నేను ఎలా డీల్ చేస్తున్నాను అని చూడడం వల్ల, ప్రత్యక్షంగా చూడడం అది ఒక రకంగా ఉంటుంది, ఒక ఆదర్శంగా ఉంటుంది. ఎంత ఫోన్లో చూసినా చూసినా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు డీలింగ్ అంతా చూసి వాడు ఆశ్చర్యపోయి ఒక ఆదర్శంగా తీసుకుని నేను వెళ్ళిపోయాక వాడేం చేశాడంటే, మరి జ్యోతిష ప్రాబ్లం ఉంది కదా, మీకు కూడా జ్యోతిషాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి సాధన చేయాలి, అన్నింటినీ స్వచ్ఛమైన శక్తి ప్రతి దాంట్లోంచి దైవం దగ్గర చేరాలన్నాను కదా, ఇప్పుడు మీరు జ్యోతిషం ద్వారా దైవం దగ్గర చేరాలి, వాస్తు ద్వారా వెళ్ళాలి, చేతబడి ద్వారా వెళ్ళాలి, చేతబడి గురించి చెప్పాను కదా అట్లా. కాబట్టి ఆ జ్యోతిష్యంకు నేనేం చెప్పానంటే, మీకు నీకు గ్రహాలు ఉంటాయి కదా, 9 గ్రహాలు నాకు తెలిసింది నేను చెప్పేసి వెళ్ళిపోయాను, అదే నువ్వు చేయకు, నీకు ప్రజెంట్ లేదనిపిస్తే చేసుకుంటూ ఆ 9 గ్రహాల మధ్యలో మిత్రత్వాన్ని సృష్టి చేయి, నువ్వు నిరాకారం కావాలి, గ్రహాల పట్ల జ్యోతిషం పట్ల కూడా అభిప్రాయం ఉండకూడదు, ఇది మంచిది ఈ చెడ్డది అని కా, అన్ని స్వచ్ఛమైన జ్యోతిషంగా మారిపోవాలి కాబట్టి సాధన చేయని చెప్పడంతో నేను వెళ్ళాక వాడు జ్యోతిషం మీద సాధన చేశాడు. చేస్తూ ఆ జ్యోతిషం ఎవరికి అనుకున్నాడో ఆ దగ్గరికి వెళ్ళు అన్న అని చెప్పాను నేను, అంటే ఎవరో ముని ఎవరో కనుక్కుని ఉండుంటారు కదా ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పాను, అయిపోయింది. సో 2 రోజులు సాధన చేశాడట, నేను ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి జ్యోతిషం కనుక్కుని, ఆయన దగ్గరికి వెళ్ళాలి ఈ జ్యోతిషాన్ని నేను స్వచ్ఛంగా చేయాలి అనుకుని వెళ్ళాడట. 2 రోజులు వెళ్ళినా వాడికి రిజల్ట్ రాలేదు. రాకపోయే వరకు 3వ రోజు మైడియర్ శ్రీధర్ సార్ నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయనే, నేను వెళ్ళలేకపోతున్నా అనగానే నాకు తెలియలేదు, నీ అవేర్నెస్ నాకేం తెలియలేదు అలా అనుకోగానే ఏదో ఎనర్జీ వచ్చేసిందట. ఎనర్జీ వచ్చేస్తే అతన్ని ఒక డైమెన్షన్ కు తీసుకెళ్లిందట. ఆ డైమెన్షన్ లో ఒక యోగి ఎవరో ఉన్నారట, ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఇట్లా ఏంటి ఇట్లా నన్ను శ్రీధర్ గారు పంపించారు, ఇప్పుడు జ్యోతిషాన్ని స్వచ్ఛంగా చేయమన్నారు, మరి ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా చేయాలి అంటే, అప్పుడు ఆ ముని ఆయన అన్నాడట, అరే టోటల్ గా 27 నక్షత్రాలు ఉంటాయి మొత్తము, ఆ 27 నక్షత్రాలను 2 2 2 2 కలుపుకుంటారా, అంటే 27 నక్షత్రాలు 2 2 కలుపుకుంటూ వస్తే ఎన్ని అవుతాయి, 14 అవుతాయి, 14 2 2 అయితే 7 అవుతాయి, 7 నుంచి 3 అవుతాయి, 3 నుంచి ఫైనల్ గా 1 మిగులుతుంది, ఆ 1 స్వచ్ఛమైన శక్తి, ఆ 1లోంచే 27 గ్రహాలు పుట్టాయి కాబట్టి ఇలా కలుపుకుంటారా అని అతను రెగ్యులర్ గా గైడ్ చేస్తూ వచ్చాడట. అలా వాడు ఆయన చెప్పినట్టు లోపల ఎలా అనిపిస్తాలో చేస్తుంటే, కొన్ని రోజుల తర్వాత ఆ చార్ట్ చూస్తే వాడికి సడన్ అంతవరకు ఇది బాగాలేదు ఇది బాగుంటుంది, ఇది బాగుంటే బాగుండు, ఇది బాగుంటుంది, ఇది లేకపోవడం వల్ల ఇలా అలా ఆ భావన ఉండేది. ఇప్పుడు ఆ చార్ట్ చూస్తుంటే ఓహో ఇది అహంకారాన్ని పెంచుతోంది, ఇదేమో అహంకారాన్ని తుచ్చుతోంది, చరరాశి స్థిర రాశి దిశ రాశి 3 రాశులు ఉంటాయి, సో కాబట్టి ఓ ఇది ఆకారాన్ని పెంచుతోంది, కరెక్ట్ ఉంది కదా, బ్యాలెన్సింగ్ బాగుంది కదా, ఇది పర్ఫెక్ట్ గా ఉంది నా చార్ట్. అంతకుముందు ఏమో చార్ట్ పర్ఫెక్ట్ అనిపించలే, ఇదేమో పొంగేలాగా చేస్తుంది, ఇదేమో కుంగేలాగా చేస్తుంది, అల్టిమేట్ గా నా అహంకారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో దిస్ చార్ట్ ఈజ్ పర్ఫెక్ట్, నా పర్ఫెక్ట్, నా చార్ట్ పర్ఫెక్ట్ గా ఉంది అని ఎప్పుడైతే భావన వచ్చేసిందో అప్పుడు ఆ చార్ట్ క్లోజ్ చేశాడు. క్లోజ్ చేయి కొన్ని రోజులు వెంటనే తెల్లవారం అన్నాడు వాడికి పెండ్లి చూపులు. సార్ పెండ్లి చూపులకు వెళ్తున్నట్టు వెళ్ళి ఏమైందని అన్నాను. తెల్లవారు వెళ్లే వరకు పెళ్లి సంబంధం కుదిరింది, కుదిరి మన ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏమో పెళ్లి. సో అప్పుడు వాడు అడిగింది ఏంటంటే, సార్ మరి నేను కేవలం జ్యోతిషం మీదనే రీసెర్చ్ చేశాను కదా, వాస్తు మీద ఏం రీసెర్చ్ చేయలేదు, మరి ఎట్లా వచ్చింది ఫలితం అని వాడు అడిగాడు. అరే నువ్వు ఏదో నా కొడుకన్నా అది వాస్తుకు తెలుసు లోపల ఉన్నదానికి, ఇక దీని మీద ప్రయోగించినప్పుడు నెక్స్ట్ దాని మీద ప్రయోగించావా, దాని దగ్గరకు వెళ్ళి దాన్ని కూడా స్వచ్ఛంగా చేస్తావు, ఇక నువ్వు వచ్చేంతవరకు అదేంటి వెయిట్ చేయడం అని తనకు తానే స్వచ్ఛమైపోయింది వాస్తు, కాఫీ పేస్ట్ అయిపోయింది. ఒక ఇప్పుడు నన్ను చూసి మీరు మారినట్టు నా లోపల క్యాన్సర్ సపోజ్ ఒక దగ్గు తగ్గించుకున్నాను అనుకోండి, మిగతా రోగాలు కూడా ఉంటాయి కదా, ఓహో ఈ రోగం స్వచ్ఛమైనప్పుడు నేను ఎందుకు గాలేనా, అవి వాటికి నవే స్వచ్ఛంగా చేసుకున్నాయి కాబట్టి నీకు వాస్తు దోషం కూడా క్లియర్ అయిపోయింది, ఈ ఏ రూపాయి ఖర్చు లేదే లేదు, వాస్తు దోషాలు అన్ని అయిపోయినాయని చెప్తే ఊరందరూ ఆశ్చర్యం, పెద్ద పెద్ద జ్యోతిష్యులు వాస్తు పండితులు ఎట్లా నీకు ఇంట్లోనే పెండ్లైతోంది, అసలు ఇంపాసిబుల్ వాస్తు ప్రకారం అలాగే జ్యోతిష ప్రకారం నీకు బాగాలేదు, అసలు నీకు పెళ్ళేదే సాధ్యం కాదు, ఎట్లా అవుతుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు చిలకా గారు ఇంకా రోజు మాట్లాడుకుంటున్నారు, సరదాగా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఫోన్లలోనే న్యూ ఇయర్జీ కాన్సెప్ట్ చెప్తున్నాడు, అమ్మాయి కూడా చాలా బాగా సరదాగా ఉంటున్నారు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ మీరు దయచేసి మీరు మూడు అస్త్రాలను ప్రతి విషయంలో ప్రయోగించాలి, తిట్టాలి, పొగడాలి, న్యూట్రల్గా ఉండాలి. బయట నేను చేయమని నేను చెప్పట్లేదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన ఏం తెలియదు ఏం లేదు, కొద్దిసేపు తిట్టుకోండి, కొద్దిసేపు పొగడండి, కొద్దిసేపు న్యూట్రల్గా ఉండండి. అట్లాగే మీకు తెలుసో తెలియక మీ దగ్గరికి మంచి వచ్చిందంటే చెడు కూడా రానివ్వండి, న్యూట్రల్ కూడా రానివ్వండి, లేదా ఇది అవసరం లేకుండా సింపుల్గా నేను చెప్పినట్టు వెంటనే పొగడతరాగానే దాన్ని అనుభవించి దైవం దగ్గర చేరారా, తిట్ట అవసరం లేదు. బికాజ్ పొగడత మీరు పట్టుకోలేదు కాబట్టి ఏదో వచ్చి మీరు పొగడతను వదిలించాల్సిన అవసరం పడదు, అవునా కదా. మీరు ఏదైనా పట్టుకున్నప్పుడే దాన్ని వదిలించడానికి ఇంకోటి రావాలి, మీరు పట్టుకునే లేనప్పుడు వదిలించాల్సిన అవసరమే లేదు. మీరు బ్రహ్మే కానప్పుడు విష్ణు అవసరం లేదు, శివుడు అవసరం లేదు. మీరు సృష్టి చేసినప్పుడే స్థితి లయకారకులు ముగ్గు ఇద్దరు అవసరం. మీరు సృష్టి చేయనప్పుడు లేక సృష్టి చేసి వెంటనే దాన్ని మీరే నాశనం చేయగలిగినప్పుడు, మీరే బ్రహ్మ విష్ణుమేశ్వరులు పాత్ర వేసినప్పుడు ఎవడో ఒక్కడ ఎక్కడి నుంచో వచ్చి వేయాల్సిన అవసరమే లేదు, ఓకేనా. సో కాబట్టి మీరే మూడైపోండి, మీరే ఆత్మ, మీరే ఆత్మ. ఆత్మ అంటే ఆత్మకు మూడు రకాల తత్వాలు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు, అలాగే ఆత్మశక్తికి లక్ష్మి సరస్వతి పార్వతి, ఈ మూడు తత్వాలు ఆత్మశక్తికి ఉన్నాయి. సో ఈ అందరి యొక్క కలయిక జరగాలి, ఆ కలయిక జరిగితేనే ఆ ఈ జీవాత్మకు కూడా ఈ మూడు తత్వాలు ఉన్నాయి, కాకపోతే జీవాత్మ స్థాయిలో కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆత్మ స్థాయిలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. జీవాత్మ ఇవన్నీ నేర్చుకుంటే జీవాత్మనే ఆత్మగా పరివర్తన చెందుతుంది. అలాగే ఈ శరీరమే లక్ష్మీ పార్వతి, దీంట్లో శరీరంలో లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కొలువై ఉంటారు, మొత్తం ముక్కోటి దేవతలు అందరూ ఇక్కడే ఉంటారు, ఎక్కడో లేరు, ఓకేనా. సో కాబట్టి మీరు మీ టార్గెట్ మీ ఏంటంటే, మీ లోపల ఉన్న అన్ని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏమేమి ఉన్నాయో, ఏమేమి రూపాలు ఉన్నాయో వాటన్నిటినీ స్వచ్ఛమైన రూపాలుగా పరివర్తన చెందించాలి. అంటే ఉంటాయి, జ్యోతిషం ఉంటుంది కానీ స్వచ్ఛమైన జ్యోతిషం అంటే ఏంది, మంచి చెడు, పాప పుణ్యం ఇలా కాకుండా స్వచ్ఛమైన జ్యోతిషం, అది పర్ఫెక్ట్ జ్యోతిషము. ఒకటి లేపుతోంది, ఒకటి దించుతోంది, ఏదైనా పర్ఫెక్ట్ అనే భావన. మీకు తప్పు ఓపెన్ కాకుండా దివ్యంగా చూడగలగాలి, ఎఫెక్ట్ కాకుండా చూడగలగాలి, అది మీ బాధ్యత. మీ గత జన్మలో ఈ జన్మలో కూడా మీరు ఇవన్నీ నమ్మారు, జ్యోతిషాన్ని, వాసనం, ఇంకే బలి శాస్త్రం, ఈ శాస్త్రం, ఆ శాస్త్రం, ఏది పడితే అది నమ్మారు సమస్యలు ఉండడం వల్ల. సో ఇప్పుడు వాటన్నిటినీ నేను చెప్పినట్టు చేస్తే చాలు, ఎక్కడికి పోవాల్సిన అవసరమే లేదు, ఏ శాంతులు బీంతులు ఏమీ అవసరము లేదు. ఆయనకు పాపం కొద్దిగా బిజినెస్ లాసే, తప్పదు, మనం ప్రత్యామ్నాయం ఆయనకు ఆలోచన ఇచ్చేద్దాం, ప్రత్యామ్నాయ పరిష్కారం ఆయనకు లభిస్తుంది, ఓకేనా. సో కాబట్టి మీ బాధ్యత, ఇప్పుడు బాధ్యతలు పెరుగుతున్నాయి, దీనికి ఏం టెన్షన్ ఏం లేదు, పెరిగినా కూడా చాలా సింపుల్ గా కూడా ఈ బాధ్యతను మీరు డీల్ చేయొచ్చు, సింపుల్ గా ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు. కానీ మీ చేతిలో ఉంది, చెప్పానా లేదా, మీరు మొండిగా పట్టుకున్నారా, శివుడు మాత్రం దిగాల్సిందే, మరి వేరే ఆప్షన్ ఉండదు. చాలా ఘోరంగా అవమానాలు ఇవన్నీ జరుగుతాయి, మీరు అది అవసరమా, బుద్ధి తెచ్చుకొని బాగా అర్థం చేసుకుని కాన్సెప్ట్ మీరే అంటున్నారు పుట్టింది గిట్టక మారదన్నప్పుడు శరీరం పుట్టింది, శరీరంలో ఉన్న ఆలోచనలు పుట్టాయి, అవి ఉంటాయి మాయమైపోతాయి, కాబట్టి మీరే మాయం చేయండి, మీరే వదిలించుకోండి, మీరే మళ్ళా క్రియేట్ చేసుకోండి, మీరే ఆపరేట్ చేసుకోండి. దీంట్లో యాక్టివ్గా మూడు రంగాలలో మూడు రకాల పాత్రలు మీరు చేయాల్సిందే, మీరు డిస్ట్రాయ్ చేయాల్సిందే, మళ్ళీ తిరిగి క్రియేట్ చేసుకోవాల్సిందే. టెన్షన్ వస్తుంది, అమ్మో బంధం తీసేస్తే చచ్చిపోతారేమో, నేను చేస్తానేమో అని వస్తుంది, ఏం టెన్షన్ పడకండి, సంబంధం లేదు. మీ భర్త మీ ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు బాయ్ అని చెప్పి వెళ్తాడా లేదా? నిజంగానే బాయ్, పర్మనెంట్ బాయా టెంపరీ బాయా? అది టెంపరీ బాయ్ అవునా కదా. సాయంత్రం మళ్ళీ బాయ్ హాయ్ అని ఇంటికి వస్తున్నాడా లేదా? అలాగే బంధం తెంపుతున్నారు టెంపరీ, ఎందుకు? మీ దైవం దగ్గర చేయడం కోసం. మళ్ళీ దైవం నుంచి మళ్ళీ మా ఇక్కడికి రాగానే మళ్ళీ అందరితోటి కనెక్షన్ పెట్టుకుంటారు, మరి భర్త భార్య పిల్లలతోటి. సో కాబట్టి మీరేదో బంధం తెంపంగానే ఏదో జరిగిపోతుంది అనుకోకండి, ఎందుకంటే ఆమె తలరాతలు ఏదుంటేనే అదే జరుగుతుంది తప్ప, మీరేదో మీ లోపల బంధం తెంపినంత మాత్రాన ఆమె తలరాతలు మారి ఆమెకి ఏమేదో అయిపోతుంది. ఈ కొన్ని భయాలు మనసు క్రియేట్ చేస్తుంది. సో ఇవి రావచ్చు, ఆలోచనలు కొందరికి వచ్చాయి కాబట్టి మీకు ముందే చెప్తున్నాను. సో కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు, అయినా భయం వస్తుంది. భయమే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోవాలి. భయం మీకు ఒక అద్భుతమైన శక్తి. భయం లేకుంటే మీరు ఎక్కడో ఫుల్ అహంకారం పెరిగిపోయి చాలా ఘోరమైన పనులు చేస్తారు. సో భయం కూడా ఉండాలి మనిషికి, చాలా అవసరం. ధైర్యం ఎంత అవసరం, భయం కూడా అంతే అవసరము. సో కాబట్టి ఆ భయాన్ని ఉపయోగించుకోండి. ఆ భయాన్ని మీరు డీల్ చేయడం రాకుంటే అద్భుతమైన సొల్యూషన్, అన్నిటికంటే ఉత్తమమైన సొల్యూషన్ ఏంటంటే ఆ భయానికి సరెండర్ అవ్వడమే అన్నిటికంటే ఉత్తమమైన సొల్యూషన్. దాని నుంచి పారిపోకండి, పారిపోలేరు. ఆ భయం బయట ఎక్కడో లేదు, మీ లోపల మీ అనువనువున పాకిపోయి ఉంది. కాబట్టి ఆ భయానికి సరెండర్ అయిపోయి నువ్వే తీసుకెళ్ళను దైవం వైపు అన్నారా చాలు, ఇక రెచ్చిపోయి గెంతులు వేసుకుంటూ మిమ్మల్ని దైవం దగ్గర తీసుకెళ్తుంది. ఓకేనా? సో కాబట్టి ఫైనల్ గా నేను నా క్లాసును కంక్లూడ్ చేస్తాను. మీరు తర్వాత మీరు మీకు ఏది కావాలో అది మీరు క్వశ్చన్లు అడగొచ్చు. సో నేను ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ లోపల నాలుగు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి, శరీరం, మనసు, హృదయం, ఆత్మ. ఈ నాలుగిటి మధ్యలో ఫుల్ కోఆపరేషన్ ఏర్పడాలి. అవి నాలుగు కలిసి ఏకమైపోవాలి. ఆ నాలుగు ఏకమైపోయినప్పుడే ఆ నాలుగిటిలోంచి, ఆ నాలుగిటి యొక్క కలయికలోంచి పుడుతుంది. ఆ కలయికలోంచి పుట్టేదే ఎవరు? పరమాత్మ, సాక్షి, స్వచ్ఛమైన శక్తి, ఈ ప్రకృతి, పురుషులు, వీళ్ళు మీకు లభ్యమవుతుంది. సో ఆ స్థితికి చేరాలంటే నాకు తెలిసిన కొన్ని మార్గాలు మీకు చెప్పాను. ఇంక ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క మార్గం చెబుతోంది. మీ ఇష్టం, మీరు వెళ్తారా లేదా మీరు సాధన చేస్తారా అనేది మీరు నిర్ణయించుకోండి. ఓకేనా? ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగండి ఇంకా మీకు. ఫస్ట్ చెప్పినందుకు థ్యాంక్స్. అంటే ఈ నాలుగింటి మధ్యలో కోఆపరేషన్ క్రియేట్ చేసి కదా మన అందరం కలిసిపోదాం, ఏకమైపోదామని అలా ఒకరిలో ఒకరు ఒకరిలోకరు కలిసిపోతున్నట్టు ఊహించుకుంటూ ఉండండి. అలా ఉంటుంటే అన్ని స్వచ్ఛమైపోతే ఆటోమేటిక్ గా కలిసిపోతాయి. అంటే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటే భార్య భర్తలు అర్థం చేసుకో, ఫస్ట్ అర్థం గారు అర్థం చేసుకున్నాక ఏమైతుంది, ఒక స్థితిలో ఏకమైపోతారు తెలుసుగా మీకు. ఇద్దరుగా అనిపించారు, ఒకరిగా అనిపిస్తారు, అది ఏకత్వం. అంటే నా భార్య వేరు, నేను వేరు అనిపించాను మీకు, ఆమె నేను ఒకటే అనే ఫీలింగ్, అది సంపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. హృదయం తాలూకా మనసు అంటే ఆలోచనలు, హృదయం అంటే అనుభూతులు, ఫీలింగ్స్. ఫీలింగ్స్ ఆ పాజిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఇవి కూడా విభజనలో ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా కూడా మీకు వాటిలో ఉంటే మీకు ముక్తి రాదు. ఎందుకంటే పాజిటివ్ ఫీలింగ్ తగ్గట్టుగా దాని ఆపోజిట్ నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి అటు ఇటు అటు ఇటు మూమెంట్ చేయాల్సిందే. ఈ ఆ రెండు ఫీలింగ్స్ ను కలిపితేనే వచ్చేది ఆత్మశక్తి, స్వచ్ఛమైన శక్తి. ఓకేనా? సో ఇవి ఆలోచనలు, ఇమోషన్స్, ఫీలింగ్స్ అనుకో ఏదైనా, ఇది హృదయానికి సంబంధించి. ఓకే, ఉన్నాయా సార్ డౌట్స్? అడగండి, ఎవరైనా ఉంటే అందరికి ఉపయోగపడేది ఉంటే అడగండి. పర్సనల్ గా అయితే తర్వాత అడగొచ్చు, ప్రస్తుతం మీద ఉంటాయి అందరికి ఉపయోగపడేది. నో రీజన్ చాయ్ అంటే ఆనందం, దేని మీద ఆధారపడే ఆనందం, ఆధారపడే ఆనందం అయితే మళ్ళీ అది ఎఫెక్ట్ గానే ఆనందం, రాగద్వేషాలకు అతీతంగా ఉండే ఆనందం. వెళ్తారా? రైట్ సార్, కలదాం. ఆ వెబ్సైట్ చూడండి. కాదు, మీరు గ్రూప్ క్రియేట్ చేసి నన్ను దాన్ని ఇంక్లూడ్ చేయండి. దీనికి చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి సార్. హృదయం ఒకరు ఇక్కడ అంటున్నారు, ఒకరు ఇక్కడ ఉంటుంది అంటున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నేను హృదయం ఎక్కడ ఉంది అని నేను దాని మీద దృష్టి పెట్టలేదు. నా దృష్టి అనుభూతి మీద పెట్టాను నేను. సో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది కదా, అది హృదయ ఫీలింగ్ వచ్చిందంటే ఆ హృదయం నుంచే వచ్చింది అని అనుకుని ఆ హృదయం నుంచి వచ్చింది. ఎందుకంటే ఆ ఫీలింగ్ మొత్తం బాడీ అంతా వ్యాపిస్తోంది. సో వ్యాపించినప్పుడు కేంద్రం ఎక్కడ ఉంది, కేంద్ర స్థానం ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తాము? ఇప్పుడు దైవం ఎక్కడున్నాడు? మైండ్ కూడా అంతా వ్యాపించింది అంటాను నేను. హృదయం కూడా అంతా ఉంది, ఆత్మ కూడా అంతా ఉంది. ఇప్పుడు అంతా ఉందన్నప్పుడు కేంద్ర స్థానం ఎక్కడ ఇస్తారు మీరు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దైవం, పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నాడు? కాదు కాదు, నేను అడిగిందా? నేను. థ్యాంక్ యూ. సో పరమాత్మ ఎక్కడున్నాడు? అంతటా అంతటా ఉన్నవాడికి కేంద్రాన్ని ఎలా నిర్ణయిస్తారు? సపోజ్ ఇక్కడ ఉన్నాడంటే దీని మధ్య ఇదంతా ఉన్నాడంటే ఆ మధ్యది కేంద్రం అంటారు. అక్కడ నుండి అంతా వ్యాపించి ఉన్నాడని. కానీ దాని అంతం కదా, ఇది పరిమితమైన రూపం కాబట్టి ఈయన మిడ్ పాయింట్ క్రియేట్ చేసి ఆ మిడ్ పాయింట్ లో ఆయన ఉన్నాడని చెప్తాము. కానీ విశ్వం అంతా వ్యాపించి ఉన్నవాడికి మిడ్ పాయింట్ ఎక్కడ? ఓ, రూపం లేదు కదా ఇంటి అని, ఆ విశాలం ఉంటే దాన్ని బట్టి మనం మిడ్ పాయింట్ అని చెప్తాము. సో అంతటా వ్యాపించిన వాడికి మిడ్ పాయింట్ లేదు. ఈజ్ ఎవ్రీవేర్, ప్రతిదీ కేంద్రమే. ఆయన కూడా కాబట్టి నేను ప్లేసెస్ అనేది నిర్ణయించలేదు. నాకు ఎందుకో అనిపించలేదు, ఈజ్ ఎవ్రీవేర్. నా మనసు అంతటా వ్యాపించింది, నా హృదయం అంతటా వ్యాపించింది కాబట్టి నేను కేంద్రాన్ని ఇవ్వదలుచుకోలేదు. ఓకే, నేను శరీరమే, నేను అనుకున్న శరీరం వరకు నేను ఉన్నాను అనుకుంటే ఇక్కడ ఏదో మిడ్ పాయింట్ ఇది అనుకుందాం, ఇది అనుకుందాం. సో ఇక్కడ ఉండి అంతటా వ్యాపించున్నాయి, ఇక్కడే ఉండి అన్ని వ్యాపించి ఉన్నాయి అంటున్నాను. లేదు, నేను నా శరీరం విశ్వం అంతా వ్యాపించింది అనే స్థాయికి చేరితే ఎన్నో కేంద్రం ఇక్కడ అంతటా అన్నప్పుడు దానికి ఎక్కడ ఉంటే అదే కేంద్రం అయితే అక్కడి నుంచి అంతా వ్యాపించి ఉంటుంది. సో కాబట్టి ప్రతి పాయింట్ కూడా మిడ్ పాయింట్ అయిపోతుంది, అది కేంద్రంగా మారుతుంది. ఇది చాలా మంది కాంట్రవర్సీ, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి అక్కడ ఉంది, ఎందుకు ఏ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? మనకు అల్టిమేట్ గా ప్రేమ రావాలి. నాకు మా ఆలోచన రాలేదు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా దైవం వచ్చినప్పుడు అడుగుతా మరి ఎక్కడ ఉంది నీ కేంద్రం అని, ఆయన ఏం చెప్తాడో చూద్దాం. సో అనవసరమైన డిస్కషన్ లోకి వెళ్ళకండి, ఇది కరెక్ట్ ఇది తప్పు, టైం వేస్ట్. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్. ఒక స్టేజ్ లో అదే రైట్, అదే ఇంకో స్టేజ్ లో రాంగ్ అయిపోతుంది. పాకడం ఒక స్టేజ్ లో కరెక్ట్, కానీ ఎప్పుడు పాకితే ఏ ఎదవ పాకుతున్నాడు అంటే మీ తప్పు, మా పిల్లోడు పాకాల్సిందే. అలా అని ఎప్పుడు పాకితే తిట్టి కొట్టి నడిపించాలి, అర్థమైంది కదా. సో పాకడం తప్పు అవుతుంది, పాకడం కరెక్ట్ కూడా అవుతుంది. అలాగే ధ్యానం కరెక్టే, ధ్యానం తప్పు కూడా ఒక స్థాయిలో. ఎందుకంటే శ్వాస తనంతటా జరుగుతుంటే ఏం చేయాలి మనం? అప్పుడు విశ్రాంతిగా ఉండి గమనించాలి. సీన్ మారిపోయిందా లేదా బా రోజు? సో కాబట్టి ఎప్పుడు శ్వాస, నేను ఇంతకుముందు ఎవరు అడిగారు నన్ను, సార్ శ్వాస ఆగిపోయినప్పుడు ఏం చేయాలని? శ్వాస ఆగిపోయినప్పుడు శ్వాస మళ్ళీ తీసుకోవాలని. ఆ శ్వాస లేని స్థితి రావడం కోసమే తపస్సు చేస్తున్నాం మనం. వచ్చాక మళ్ళీ శ్వాస తీసుకొని పెంచొద్దు. ఆ శూన్యంలో అలా ఉంటే ఆ శూన్యం నుంచి పరమాత్మకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఓకేనా? సో శ్వాసను మీద ధ్యాస కొంతవరకే, శ్వాసను కూడా యూజ్ అండ్ త్రోనే, అన్ని యూజ్ అండ్ త్రోలే. పరమాత్మ ప్రకృతి దగ్గర చేరడం కోసం అన్ని యూజ్ అండ్ త్రో లాగానే వినియోగించాలి. ఏంటండి యూజ్ అండ్ త్రోనా అంటే? మరి తప్పదు, మరి ఏం చేస్తాం, వేరే ఆప్షన్ లేదు. త్రో కూడా చేయట్లేదు, ఎందుకంటే ఆ స్వచ్ఛమైన దాని యొక్క మూలం దగ్గరికే వెళ్తున్నాం. ఆ శ్వాసక మూలం శక్తి, సో స్వచ్ఛమైన శక్తి దగ్గరికి వెళ్తున్నాం. మనకు మూలం చైతన్యం, కాబట్టి చైతన్యం దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి ఆ తన విత్తనం దగ్గరికి వెళ్తున్నాం మనం. అర్థమైంది కదా? అతను ఒరిజినల్ స్థితి దగ్గర వెళ్తున్నాం కాబట్టి వదిలేయడం కాదు, ఆ రూపాన్ని దాటి నిరాకారానికి వెళ్తున్నాం. సో అది వదిలేసినట్టు కాదు, ఒక యాంగిల్లో చెప్తే వదిలేసినట్టు, కానీ ఇంకొక యాంగిల్ చెప్తే వదిలేయడం కాదు, దాని యొక్క స్వచ్ఛమైన స్థితి దగ్గర చేరుతున్నట్టు మనం. ఈ డిస్కషన్ లో వ్యర్థ డిస్కషన్ లోకి వెళ్ళకండి. ఇది మంచిది, ఇది చెడ్డదు, దీంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉంది, వద్దు, ఏదైనా ఉండండి. దాంట్లో అది అసలుది కూడా ఉంది. ఏంటది? దాంట్లో అసలుది కూడా ఉంది. ఏంటది? ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్. ముఖ్యంగా శక్తికి కూడా విలువ ఇవ్వండి, అది చెప్తున్నాను. ముందు మీకోసం ఉపయోగించుకోండి, అది ముఖ్యమైన విషయం. నిస్వార్థం, నిస్వార్థం పక్కనెట్టండి. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ newenergy.co.in.